ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకాయన మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటేనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రవ్యబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనిను.
మూడు నాలుగు వచనాలు బ్రదర్ నెహెమ్యా.
ఆయన బలివల కొండ మీద కూర్చుండి ఉండినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి, మాతో చెప్పమనగా యేసు వారితో ఎట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి.
ఐదు ఆరు వచనాలు బ్రదర్ విజయ్.
అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు, మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు.
ఏడు ఎనిమిది వచనాలు బ్రదర్ రోఫస్.
అలా అన్నాడు. ఏడవ వచనం, జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము.
తొమ్మిది పది వచనాలు బ్రదర్ అనిల్.
అన్నాను సార్, అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామం నిమిత్తం సకల జనుల చేత ద్వేషింపబడుదురు, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించురు.
పదకొండు పన్నెండు వచనాలు సిస్టర్ రమాదేవి.
అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును.
పదమూడు పద్నాలుగు వచనాలు బ్రదర్ శ్రీకాంత్.
అంతము వరకు సహించేవాడెవడో వాడే రక్షించబడును, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును.
స్టడీ టీమ్ గా ఉన్నవారు వారు వారికి ఇచ్చిన పోర్షన్స్ స్పష్టంగా చదవడం జరిగింది. నిన్నటి దినం మనం ఒకటి నుంచి ఎనిమిది వచనాల వరకు మొదటి రోజు స్టడీ టీమ్ గా ఉన్నవారు వారి వారికి ఉన్న పోర్షన్లను చక్కగా ప్రశ్నలకు జవాబిస్తూనే స్టడీ చేసిన అంశాలు కూడా పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఒకటో వచనంలో మనం చూస్తే ఆయనకు చూపింపవచ్చిరి అంటే అది ప్రయత్నించారనే మాట కూడా స్పష్టంగా చెప్పారు. ఆయన వస్తుంటే దేవాలయం నుంచి బయటికి వచ్చిండగా ఆ దేవాలయపు కట్టడాలు ఆయనకు చూపించారు అనే మాటను చూస్తాం. అలాగే రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మాట అది ప్రవచనంగాను, ఆ యెరూషలేమ దేవాలయము అక్కడ సంపూర్ణంగా అది కూల్చబడతాది అనే అది నెరవేర్పు కూడా మనము మాటలు మనం చూసాము. అలాగే శిష్యులు ఏకాంతంగా వచ్చి ఒలివ కొండ మీద అడుగుచున్నప్పుడు శిష్యులైతే ఎప్పుడు జరుగును, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేని శిష్యులు అడుగుతుంటే ప్రభు మనం స్టడీ చేసుకున్న దాన్ని బట్టి మొదటగా ఆయన చెప్పేది ఎవడనూ మిమ్మల్ని మోసపరుచుకోకుండా చూచుకునుడి అనే మాటను మనం ప్రభు వారితో చెప్పారు. వాళ్ళు అడిగిన ప్రశ్నకు మొదటగా ఆ రాకడకు ఆ సూచనలు ఆ యుగ సమాప్తి గురించి చెప్పలేదు, కానీ మోసపరుచుకోకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అనే మాటకు ఎలా ఏంటి మోసపో ఎలా మోసపోస్తారంటే ఐదో వచనాన్ని కూడా మన బ్రదర్స్ చెప్పారు, నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు అనే మాటను మనం చూసాము. కాబట్టి సాతాన్గాడు యొక్క ఆ యుక్తంగా వాడు సర్వలోకాన్ని మోసపుచ్చేవాడు కావున వాడు బలముతో కాదు గాని ఆ సాతాను యుక్తితో అనేకులను ఆ అబద్ధపు క్రీస్తులే స్వయంగా వస్తారు. అసలు ఎలా మోసపరుస్తారంటే ఆ ప్రభు తమకిచ్చిన ఆ అధికారాన్ని ఆపాదించుకుని అబద్ధంగా వస్తారని, మరియు ఆ మాకు దర్శనం వచ్చింది ప్రత్యేకంగా అని, లేకపోతే మేము ప్రత్యేక దూతలుగా వాళ్ళు కనపరుచుకుని మోసగిస్తారని, డైరెక్ట్ గా నేనే క్రీస్తును నేనే తిరిగి వచ్చాననే రీతిగా మోసగిస్తారని చక్కగా ఆ స్టడీ టీము దాని కొరకు మాట్లాడి ఉన్నారు. అలాగే ముఖ్యంగా నీ రాకడకు అనే మాటకు అది రెండో రాకడను గూర్చి అని కొన్ని రిఫరెన్స్ 13వ అధ్యాయంలోను అలాగే 16వ అధ్యాయంలో చక్కగా బ్రదర్స్ ఇప్పుడే శిష్యులకు ఇదే మొదటిసారి కదా చెప్పేది, వాళ్ళు అడుగుతుంది కూడా మొదటి రాకడ అనే ప్రశ్నకు కాదు ఇది రెండో రాకడ గూర్చే వాళ్ళు అడుగుతున్నారు. దాని కొరకు 13, 16వ అధ్యాయంలో కొన్ని మాటలు కూడా మనం చూస్తాము, ఆయన రాకడ ఎలా వస్తుంది, ఆయన దూతలను ఎలా పంపిస్తారు అనేది శిష్యులకు ముందుగానే ఆయన హెచ్చరిస్తూ వాళ్ళకి ఆ మాటలు తెలిపినట్లుగా రెఫరెన్స్ తో సహా చెప్పారు. దాన్ని బట్టి మనం నేర్చుకున్నాము. అలాగే యుద్ధముల గూర్చి యుద్ధ సమాచారముల గూర్చి ఆ కలవర పడకుండా చూచుకుండా అని, అంతం వెంటనే రాదు అంటే ఇవి జరగవలసి ఉన్నాయి గాని ఇవి సాధారణంగా జరిగేయి, వీటి కొరకు కలవర పడద్దు, ఇవి అంతానికి కాదు గాని ఆరంభానికి సూచనగా ఉన్నాయని మాటలు మనం చూసాము. జనం మీదకి జనము ఒక జనం అనే మాట చెప్పారు, అది అచ్చిన మాట అయితే అక్కడక్కడ భూకంపములు కరువులు కలుగుని ఇది ఇవన్నీ వేదనలకు ప్రారంభం అనే మాట దగ్గర దీన్ని మనం పండితుల ఆలోచనలో మనం సజీవ వాహనంలో కూడా చూస్తే తొలి ప్రసవ వేదన ఇది దానితో పోలుస్తూ రోమపత్రిక 8వ అధ్యాయం 22వ వచనం కూడా కోట్ చేయడం జరిగింది. ఈ ప్రసవ వేదన స్త్రీకి ఎలాగా మొదట్లో కొంచెంగా వచ్చి అలా కొంచెం ఇంక్రీజ్ అవుతూ అది ఎంత తీవ్రంగా చివరికి వచ్చి ఎంత పెయిన్ వస్తుందో, అలాగే ఈ కాలంలో ఈ సూచనలన్నీ 1 బై 1 మెల్లిమెల్లిగా జరుగుతూ అది తీవ్రంగా ఉంటుందనే మాటలు మనం చూసాం. అంతేకాకుండా ముఖ్యంగా ఈ 1 నుంచి 8 వచనాల మీద చక్కగా మనం డిస్కషన్ చేసుకోవడానికి ప్రభు కృప చూపించారు. వీటిని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈ 2వ రోజు గ్రూప్ బైబిల్ స్టడీ కొరకే సమయాన్ని మహేష్ అన్నకు అప్పచెప్పడం చేస్తున్నా. అన్న ప్రైజ్ లాడ్. అన్న
ప్రైజ్ లాడ్. వాయిస్ వస్తుంది కదా
అన్న? క్లారిటీగా ఉందన్న వాయిస్.
ప్రార్థన చేసుకుందాం. తల్లి ఉంచండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ స్వరూపం దేవా, దయగలిగిన రక్షక, సర్వాధికారి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన మరొక తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలు. ఈ ఉపవాస దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇదేను ఉదయాన్నే మీ పాదాలను ఆశ్రయించడానికి, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడానికి గ్రూప్ గా మా అందరికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. మధ్యాహ్న కాలం 12 గంటల నుంచి 3 గంటలకు జరుగుతూ ఉన్నాం. ఉపవాస ప్రార్థన కొరకు కూడా మేము ఆశపడుతూ ఉన్నాం. మీరు సహాయం చేయండి. ఈ సాయంకాలం కూడా ప్రత్యేకంగా హాఫ్ నైట్ ప్రార్థన కలిగి ఉండడానికి మీరు చేసిన మేలుకే మీకు వందనాలు. నూతన మాసంలోకి ప్రవేశపెడుతున్నందుకు కూడా మీకు వందనాలు. ఈ బైబిల్ స్టడీ టీమ్ గా ఉండడానికి ముందుకు వచ్చిన ప్రియులను మీరు బలపరచండి. నానా టాచ్ బ్యారర్స్ గా ఉన్న ప్రభు నిబిడలను బట్టి మీకు వందనాలు. నెహెమ్యాను మీరు బలపరచండి. విజయని రూఫస్ని అని మీరు బలపరచండి. ప్రభా మీకు వందనాలు. టైమింగ్ టీం నుంచి సామ్యాన్ని, రమాదేవి గారు, శ్రీకాంత్ మీరు బలపరచండి. సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు ఉంచండి. రాజేష్ని బలపరచను జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. ఆస్తుని పాదాలు దొరకు వచ్చిన పార్టిసిపెంట్స్ అందరినీ మీరు బలపరచండి. సమయం దీవెనకరంగా మీరు మార్చండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో వదనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు బైబిల్ స్టడీ చక్కగా నడిపించి రివ్యూ తీసుకున్న, నిన్నటి దినమంది బైబిల్ స్టడీ అంతటిని లీడ్ చేసిన రాజేశ్వరసాయి గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఇవ్వబడ్డ 14 వచనాల్లో 8 వచనాలు మనం కంప్లీట్ చేసుకున్నాం. సో 9 నుంచి 14 వరకు ఈరోజు మనం ముగించుకోవాలి. దీని మీద గైడ్లైన్స్ ప్రకారంగా మనం కామెంటరీ అట్లాగే కాంటెక్స్ట్ అప్లికేషన్స్ ముగించుకోవాలి. దానికి సిద్ధపడదాం. 1 నుంచి 8 వచనాలు సామ్యల్ ఈరోజు కొత్తగా జాయిన్ అయ్యాడు. సామ్యల్ పోర్షన్ కానీ, నెహమ్యా పోర్షన్ కానీ, విజయ్ అట్లాగే రూఫస్, మీ పోర్షన్స్ లో ఒకరోజు సమయం దొరికింది కాబట్టి ఏమైనా స్టడీ చేసిన విషయాలు, మీరు ఏమైనా ప్రజెంట్ చేయాలనుకున్న విషయాలు, యాడ్ చేయాలనుకున్న విషయాలు ఏమైనా ఉన్నా, లేదా ఇంకా క్లారిఫికేషన్ క్లారిటీ రాలేని విషయాలు ఏమైనా ఉన్నా మీరు మాట్లాడచ్చు. మాకు క్లారిటీ ఉందని ఒకవేళ మీ నలుగురు మాట్లాడితే ముందరు వచ్చిన డిస్కషన్ లోకి వెళ్తా. మాట్లాడతారా నలుగురు? సామ్యుయేల్
సార్ ఉన్నాను సార్.
తర్వాత విజయ్
సార్. ప్రైజ్ లార్డ్ సార్. ముందుకెళ్దాం.
రూఫస్
అన్న ముందుకెళ్దామన్నా?
చాలా బాగుంది. ముందుకెళ్దాం అన్నమాట చాలా బాగుంది. ఆల్రెడీ మీరు రివ్యూ తీసుకున్నారు రాజేష్ ఎస్ఐ గారిది. ఈ మత్తేసువార్త 24వ అధ్యాయం ఎప్పుడు గందరగోళంగా అయోమయంగా అర్థం కాకుండా ఉంటుంది. అట్లాంటి అధ్యాయాన్ని మనం స్టడీ చేస్తున్నాం. సో టూకీగా మీ అవగాహన కొరకు నేను జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, ఇందులో ఈ అవుట్లైన్ బైబిల్లో ప్రతి వచనాన్ని ఏదో ఒక హెడ్ కింద పెడతాడు. అవుట్లైన్ బైబిల్లో దీన్ని 3 విషయాలు ప్రస్తావిస్తున్నట్టుగా విడదీశారు. అది మన కామెంటరీలో కూడా ఉంది. 1, టెంపుల్ డిస్ట్రక్షన్, దేవాలయం యొక్క పతనం కోసం ఆయన మాట్లాడాడు. 2, ట్రిబులేషన్ శ్రమల కోసం ఆయన ఆ తరంలో రాబోతున్న శ్రమల కోసమే మాట్లాడాడు. ఇది 14 వచనం వరకు. టెంపుల్ డిస్ట్రక్షన్ 1-3 వర్సెస్, శ్రమల దినాలు 4-14 వర్సెస్ లో మాట్లాడారు. తర్వాత 2వ రాకడకు సంబంధించి ఆ ట్రిబులేషన్ అని 29వ వచనం వరకు మాట్లాడారు. ఈ 3 సెక్షన్స్ దాన్ని మనం కామెంటరీలో కూడా చూసాం. ఇది దేనికోసం మాట్లాడుతున్నారన్నా కూడా అది అవగాహన కోసం మాట్లాడుతున్నాను. అందులో మనం చదివిన 8 వచనాలను కూడా విడదీశారు. 8 వచనాల్లో 1వ వచనం ద ప్రైడ్ అన్నారు. వాళ్ళు దేవాలయం చూసి గర్విస్తా ఉన్నారు, ఎంత బాగుందో మా దేవాలయం అని. యేసుక్రీస్తు ప్రభు దేవాలయం కోసం చెప్పిన ద ప్రొఫెసీ, ఆయన దానికి ఆ దేవాలయం యొక్క గతి ఎలా ఉండిపోతా ఉందో ఆయన చెప్పాడు. ఆ రాయి మీద రాయి ఒకటి కూడా లేకుండా పతనమైపోతుందని. తర్వాత ది ఆ టైమ్ ఆఫ్ అపోస్టసీ. అపోస్టసీ అంటే మత భ్రష్టత్వం, భ్రష్టత్వం సంభవిస్తుంది అన్నమాట. భ్రష్టత్వంలో రైజ్ ఆఫ్ ఫాల్స్ ప్రాఫిట్స్, రైజ్ ఆఫ్ ఫాల్స్ క్రైస్ట్, అబద్ధపు ప్రవక్తలు, అబద్ధపు క్రీస్తులు వస్తారు అని ఆయన మాట్లాడాడు. తర్వాత టైమ్ ఆఫ్ అనార్కీ, వార్స్ విల్ బ్రేక్అవుట్, అనార్కీ, అపోస్టసీ, అపతి, అఫ్లిక్షన్స్, అకాంప్లిష్మెంట్ అంటే ప్రాసలో వాడతారు. జస్ట్ అవుట్లైన్ మీ అవగాహన కోసం మాట్లాడాను. అందులో మీరు క్లారిటీ ఉందని చెప్పేసి అన్నారు కాబట్టి నాకు కొంత క్లారిటీ కావాల్సిన విషయాలు, అవసరమైన విషయాలు ఇందులో మీకు జ్ఞాపకం తీసుకొచ్చి ఇక్కడ మనం మూడో అదే మాట చూస్తున్నాం. శిష్యులు మూడు ప్రశ్నలు అడిగారు. ఇందులో కేవలం యుగాంతమే కాదు, ఇవి ఎప్పుడు జరుగును అన్నకాడ ఆయన దేవాలయం నాశనం కోసం మాట్లాడుతున్నాడు. అవి అడుగుతున్నారు, ఇవి ఎప్పుడు జరుగును అన్నకాడ ఆయన చెప్పిన ప్రవచనం, దేవాలయం ప్రవచనం కోసం కూడా మాట్లాడుతున్నారు. అట్లాగే నీ రాకడకును ఈ యుగ సమాప్తికని సూచనలేవి, ఈ రెండు కూడా విడిగానే అన్నట్టుగా ఇక్కడ శిష్యులు మూడు ప్రశ్నలు అడిగారని చెప్పేసి కమెంటేటర్స్ అన్నారు. దాన్ని మిగతా సువార్తల్లో కూడా కోట్ చేస్తే ఇలా అన్నారు, ప్రభు ఈ మూడు ప్రశ్నలకు జవాబు ఇచ్చారు. లోకాలో అయితే క్రీస్తు రెండో రాకడ యుగాంతం వచ్చిన ప్రశ్నలు లేవు, కేవలం దేవాలయం గురించిన ప్రశ్నలే. ఇక్కడ ఇవి జరగబోవునని సూచన ఏమని ఆయన అడిగారంటే యుగాంతం కొరకు, రెండో రాకడ కొరకు లేదు, ఓన్లీ దేవాలయం యొక్క పతనమే లోకాలు అయితే. సో మార్కులో కూడా లేవు, మార్కు 13:4 ఇవి ఎప్పుడు జరుగును, ఇవన్నీ నెరవేరబోవు కాలానికి ఏ గుర్తు కలుగును, అది వాళ్ళు కేవలం ఆ మాటలు అడిగారు అక్కడ మార్కులో కూడా. అందులో లోకాలు చెప్పింది యుగాంతం కోసం చాలా తక్కువ, కానీ ఈ మత్తయి సువార్తలోనే ఈ యుగాంతం తన రెండో రాకడకు వచ్చిన ప్రశ్నలకు కూడా జవాబులున్నాయి. కాబట్టి ఇది కేవలం యుగాంతం కొరకు రెండో రాకడ గుర్చిన అధ్యాయం లాగా మనం చూస్తే వాస్తవానికి మార్కులో గాని లూకాలో గాని ఎక్కువ పోర్షన్ అంతా అసలు ఏమంటారు, మార్కులు అయితే కేవలం దేవాలయం పతనమే, ఎరుసలేము ప్రజల మీదకి రాబోయే శ్రమే, లూకాలో కూడా అదే, యుగాంతం కొంచెం చాలా తక్కువ, మత్తయిలో మాత్రమే ఉన్నాయి. కాబట్టి దీన్ని మీరు ఈ సెక్షన్స్ గా ఇవి తీసుకొని, ఒకటి దేవాలయం పతనం, రెండు యెరూషలేము మీదకు రాబోతున్న శ్రమ, మూడు లోకం మీదకి రాబోతున్న శ్రమ అని మూడు విధాలుగా ఈ అధ్యాయం విడిపోయింది. మనం 1-14 అందుకే అలా చేస్తున్నాం. దాన్ని మనం మైండ్ లో పెట్టుకుంటే చాప్టర్ మీద కూడా చక్కటి అవగాహన వస్తుంది. ఇదొకటి చెప్పాలనుకున్నాను. అందులో 4వ వచనం నెహెమ్యా మాట్లాడాలి. ఇందులో మొదటి మాట మోసం. మొదటి మాట ఈ సూచనలో మొదటి మాట ఎవడును మిమ్మను మోసపరచకుండా చూసుకునడి అన్నది ప్రశ్న అని ప్రభు చెప్పారు. 5వ వచనం విజయపోర్షన్లో కూడా మోసం, మొదటి మాట అపోస్టసీ, భ్రష్టత్వం, మోసం, దేవుని పేరట జరిగే మోసం, నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురు మోసపుచ్చుదురు. ఏమైనా ఇద్దరు నెహెమ్యా ఈ మోసం అన్న మాటని కింద కమెంటర్స్ చాలా వచనాలు కోట్ చేశారు కాబట్టి ఏమైనా మీరు స్టడీ చేశారా ఈ మోసం కొరకు ఏమైనా మీరు మాట్లాడగలుగుతారా? నిన్న దాని మీద మాట్లాడలేకపోయారనిపించింది నాకు, అందుకోసం అడుగుతున్నా.
11లో కూడా రిపీట్ అవుతుంది సార్,
11వ వచనంలో కూడా మోసం. యా మోసం 11వ వచనంలో, 3 వచనాల్లో అపోస్టసీ కోసం, భ్రష్టత్వం కోసం రాయబడింది. ఏమైనా ఈ మోసం మీద మూడింటి మీద ఏమైనా మాట్లాడచ్చు. 11వ వచనం రమాదేవి గారి పోర్షన్, అది ఇంకా మనం డిస్కస్ చేయలేదు కాబట్టి 2వ వచనం మాట, 4-5 వచనాలు మీరు మాట్లాడతారా? నెహెమ్యా తను అన్మ్యూట్
చేశారు,
త్వరగా త్వరగా మాట్లాడాలి మీరు, అసలు టైం తీసుకురండి.
4వ వచనంలో ఉన్న మోసపరచకుడి, మోసపరచకుండా చూసుకోండి అన్న మాట దగ్గర, 5వ వచనంలో క్రీస్తు విరోధి అన్న మాట ఒకటి, నేను నేనే క్రీస్తు అని చెప్పుకుంటానన్న విషయాన్ని అది కూడా మనం కోట్ చేసుకుంటామన్నా, ఈ విషయంలో మోసపరుస్తారు చూసుకోండి. అలాగే 11వ వచనంలో ఉన్న అబద్ధ ప్రవక్తలు వీళ్ళు కూడా వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారన్న విషయాన్ని గురించే, ఈ రెండింటి గురించే మీరు చూసుకోండి. ఇటు టైం సైన్స్ బోర్డ్ గురించి మీరు ఎక్కువ పెట్టకుండా వీటి విషయం మీద మనసు పెట్టండి. ఈ విషయంలో మీరు మోసపోయే అవకాశం ఉంది, ఈ వీటి మీద ఫోకస్ చేయండి అని చెప్పడం నాకు అర్థమైందన్నా. దాని గురించి అబద్ధ బోధకుల గురించి పర్టికులర్ గా ఈ మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో పర్టికులర్ గా ఉంటుంది. అలాగే కొలొస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా
రిఫరెన్స్ అక్కర్లేదు, అవసరమైతే ఎందుకు గాని పాయింట్ చెప్పు. మోసం అంటే చక్కగా నువ్వు ఐడెంటిఫై చేసావు, ఒకటి క్రీస్తు పేరట మోసం, అబద్ధ ప్రవక్తల మోసం. అంటే ఏంటి క్రీస్తు పేరట చేసే మోసం అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి, అబద్ధ ప్రవక్తలు చేసే మోసాన్ని ఎట్లా అర్థం చేసుకో, అది అడుగుతున్నాను. పాయింట్ చెప్పు, అవసరమైతే రిఫరెన్స్కి వెళ్దాం.
ఓకే సార్. అబద్ధ ప్రవక్తలు చేసే మోసం ఏంటంటే,
స్టడీ టీంలో కూడా మాట్లాడవచ్చు, స్టడీ టీం వాళ్ళు కూడా మాట్లాడవచ్చు, పార్టిసిపెంట్స్ కూడా చాట్ బాక్స్ లో మాట్లాడవచ్చు. మనం దీన్ని రేపు జిల్లాల్లో స్టడీ చేసినట్టు కూడా మీరు ఇంకా టైం దొరుకుతుంది, ఇంకా మీరు బాగా స్టడీ చేయొచ్చు. ఎస్
బ్రదర్. నిరర్ధకమైనది, ప్రయోజనమైనది కాకుండా నిరర్ధకమైన తత్వ జ్ఞానం బోధిస్తారు. అది ఉపయోగ వాక్యానుసారమైంది కాకుండా వాక్యాన్ని భిన్నంగా, వాక్యానికి భిన్నంగా చెప్పడం ద్వారా వాళ్ళని రాంగ్ గైడ్ చేసే విధంగా ఉంటుందని మన అబద్ధ ప్రవక్తల విషయంలో అదొకటి కోట్ చేసుకొచ్చిన, అంటే వాళ్ళు బోధించేటట్టు ఉంటారు కానీ అది నిరర్థకమైన తత్వబోధకంగా చెప్తూ ఉంటారు. తర్వాత నిన్న కోట్ చేసినట్టుగానే నేనే క్రీస్తుని, ఇవి నేనే చేయగలను అనేది ఈ ఇండికేషన్ కూడా వాళ్ళు చెప్తా ఉంటారు. కాబట్టి దాన్ని నేనే ఆయన ఐడెంటిఫై చేసుకుంటా క్రీస్తున, అది నాకు అర్థం.
బాగుంది. ఇంకేమైనా యాడ్ చేస్తారండి? విజయ్,
యేసుక్రీస్తు పేరిట అంటే యేసుక్రీస్తు పేరు చెప్పుకుంటూ దేవుడు నన్నే పంపించాడు, నాకే ప్రత్యేక వరాలున్నాయి, నేనే రక్షకుండని నేనే మెస్సయ్యనని కూడా చెప్పుకోవడం అనేకులను మోసపరుచుకుంటారు, అనేకులు మోసపరుస్తారు. రెండవదిగా వారి బోధలు కూడా వాక్యానుసారంగా ఉండవు, వారు అవసరమైతే అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను చూపించి వారి యొద్దకు వారిని ఆకర్షించుకుంటారు. వాక్యానుసారమైన జీవితం వాళ్లలో ఉండదు. వారు అలా అంటే క్రీస్తు నామానికి వ్యతిరేకంగా, క్రీస్తుకు వ్యతిరేకంగా వారి జీవిత విధానం కానీ వారి క్రియలు ఉంటాయి సార్. అలా మా సంఘాన్ని, సంఘంలో ఉన్న విశ్వాసులను మోసపరుస్తారు.
ఇక్కడ నేనే యేసునని చెప్పి మోసపరుస్తారంటే నేనే రక్షకుడిని అట్లా అనుకోవచ్చు. రాయబడ్డ మాట నేనే క్రీస్తునని చెప్పి, యేసు అని చెప్పినా క్రీస్తు అని చెప్పినా రెండు ఒకటేనండి, రెండు వేరు వేరా? స్టడీ టీం,
యేసు అంటే రక్షకుడు, నేనే క్రీస్తు అంటే అభిషిక్తుడు సార్, అంటే తామే మెస్సయ్య అనేది.
అది నువ్వు చెప్పిన వ్యాఖ్యానం, నేనే యేసునని చెప్పి మోసం చేస్తారన్నట్టుగా చెప్పావు. యేసుకు విలువ ఏమి లేదు, ఆయన చిన్న ఆయనగా కనిపిస్తాడు. క్రీస్తు వేరు, యేసు వేరు, కాబట్టి అది కూడా మీరు ఆలోచిస్తే బాగుంటారు.
సార్ ఒక మాట యాడ్ చేస్తాను సార్.
యాడ్ చే,
మోసం చేయడం ఉన్న దగ్గర మాటలు, వాళ్ళు మాటలు ఉన్న దగ్గర బోధ, ఇందాక అన్నలు చెప్పినదంతా నేను చూపిస్తున్నాను సార్. ఇక్కడ క్రీస్తు అన్న దగ్గర కాంటెక్స్చువల్ గా చూస్తే అక్కడ యూదులతో మాట్లాడుతున్నారు, అంటే శిష్యులతో. సో వాళ్ళు ఎదురు చూస్తున్నది మెస్సయ్య కోసం, క్రీస్తు కోసం. సో అక్కడ క్రీస్తు పేరు చెప్పి మోసం చేస్తారనేసి అని ఒకటి యాడ్ చేస్తున్నారు.
వాళ్ళు ఎదురు చూస్తుంది రాజు కొరకు, అభిషక్తుడు కొరకు. ఆ రాజుగా, అభిషక్తుడుగా అసలైన క్రీస్తు కాకుండా నకిలీ క్రీస్తులు వస్తారు. అది ఒక రకంగా క్రీస్తు పేరుడు జరిగే మోసం అన్నారు. మనం చక్కగా అందరూ మాట్లాడుతున్న మాట ఏంటంటే బోధ కల్తీ అయిపోతుంది, బోధ కల్తీ అయిపోతుంది. అబద్ధపు ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు సత్యాన్ని కల్తీ చేస్తారు, సత్యాన్ని వక్రీకరిస్తారు. దాన్ని ఈ బైబిల్ స్టడీలోంచి మనం చూస్తున్నాం, చాలా కల్తీ బోధ వచ్చేసింది, అది జరిగే మోసంగా మనం చూస్తున్నాం. ఇంకేమైనా యాడ్ చేస్తారా అండి?
అనిల్, మోసంలో మోసం అంటేనే అది మైమరిపేచ్చేదిగా ఉంటదన్నా. క్రీస్తు నేనే క్రీస్తుని అంటే చాలా వరకు నమ్మరు, కనుక నేనే క్రీస్తుని అన్న మాట చెప్పకుండా అన్ని క్రీస్తులాగా చేసేస్తారన్న మనుషుల్ని, మనుషుల్ని బోధకుల్ని క్రీస్తులా చూస్తూ ఉంటారు, క్రీస్తులా దేవుళ్ళ పూజిస్తారన్న. వాళ్ళ బోధ కూడా, బోధ కూడా అట్లే ఉంటదన్న.
సన్మానించాలి,
సన్మానానికి
ఓకే, ఘనతను కోరుకుంటారు అని చెప్పేసి అంటున్నావు. బాగుంది, చాలా విషయాలు చాట్ బాక్స్ లో కూడా మాట్లాడుతున్నారు. చాట్ బాక్స్ లో ఏం మాట్లాడుతున్నారంటే, డేవిడ్సన్ కిరణ్, స్పిరిచువల్ డిసెప్షన్, ఆధ్యాత్మిక మోసం జరుగుతుంది అని ప్రభు చెప్పారన్నారు. సుసన్న అంటుంది, క్రీస్తు శకం 70లో పెరుషులేము నాశనానికి ముందు ఏమంటారు ఇది, హెయిడ ఇదిత్యన్ ప్రవక్త బార్కొర్ప వంటి అబద్ధ మెస్సేయులు వచ్చి యూదులను మోసగించారు. ఆ తరంలో వాళ్ళు ఎదురు చూస్తున్న మెస్సేయని మేమేం చెప్పి కొంతమంది డైరెక్ట్ గా వచ్చి మోసం చేశారు. కిరణ్ డేవిడ్సన్ అంటాడు, చూచుకొనుడి, జాగ్రత్తగా చూచుకొనుడు అన్న పదానికి గ్రీకు మూలు భాషలో మలకువగా ఉండండి, కళ్ళు తెరిచి గమనించండి అని అర్థం. అంటే మోసపోకుండా ఉండటం అనేది విశ్వాసి యొక్క బాధ్యత. బాగున్నాయి. సువిశేషం గారు అంటారు, నేటి దినాల్లో అబద్ధ బోధ చేస్తూ మోసం చేస్తున్నారు, అది జరుగుతూ ఉంది. సుధాకర్ అంటాడు, దేవుని సత్యానికి విరుద్ధమైన బోధలను నిజమైన నమ్మించటం, విరుద్ధ వాక్య విరుద్ధ బోధలు అని అంటారు ఎవరో, పుష్పవేణి గారు. సుసన్న అంటుంది, జోసిఫస్ రాసిన యాంటిక్విటీస్ ఆఫ్ జూస్ అనే గ్రంథంలో తెవూదా గురించి వివరణ ఉంది, అబద్ధ క్రీస్తు గురించి వివరణ ఉంది. ప్రధానంగా బోధ అండి, ఈరోజు మనం దాన్ని కళ్ళ కట్టినట్టుగా చూస్తున్నాం, ఎన్ని రకాల బోధలు వచ్చేసాయో. సో మోసం జరుగుతుంది. తర్వాత క్రీస్తుగా ఆ తరంలో వచ్చారు, తర్వాత కొంతమంది ఆ క్రీస్తులు కూడా మేమే, క్రీస్తు అవతారం మేమే అని చెప్పి. ఇండియాలో కూడా ఒక ఆయన ఉన్నాడు, ఇండియాలో కూడా ఒక ఆయన, ఆయన పేరు పెట్టుకున్న నేనే అల్లా అంటాడు, నేనే క్రీస్తు అంటాడు, చనిపోయినట్టున్నాడు రీసెంట్ గా. సరే, మోసం ఒకటి మనం రిపీటెడ్ గా చూస్తా ఉన్నాం, దాని మీద మీరు మాట్లాడారు. ఇక్కడ నేను మోసం కొరకు మన అర్థం కావాలంటే మీరు చక్కగా ఈ వచనాలు కోట్ చేసిన వచనాల్లో చాలా చక్కటి వివరణ ఉంది. మోసం కోసం 7:15 అబద్ధ ప్రవక్తలు కోట్ చేశారు. వారు గొర్రె చర్మాలు వేసుకొని వస్తారు, తోడేళ్ళు లోపల వేరు బయటకు వేరు అని వచనాలు, చాలా చక్కటి వచనాలు కోట్ చేశారు. వాళ్ళు తమ కడుపుకు దాసులు, ఇంపైన మాటల చేత నిష్కపటుల మనసును మోసపుచ్చుతారు. వాళ్ళు తిండి కోసమే ఈ పని చేస్తారు. తర్వాత వ్యర్థమైన మాటల వలన ఎవడునో మిమ్మల్ని మోసపరచనీయకుడి, మాటల చేత మోసం చేస్తారు. చక్కటి మాటల చేత మోసపరచకుండా చూసుకున్నాడు. కామెంటరీలో ఉన్న రిఫరెన్స్ చూసినా మీరు చాలా బాగా అర్థం చేసుకోగలుగుతారు. జస్ట్ మీరు చూడాలి చదవాలనే ఉద్దేశం ఈ మాట జ్ఞాపకం చేస్తున్నా. సో ఒకటి మోసం కోసం చూస్తున్నావు, మిగతా అన్ని అర్థమవుతున్నాయి. తర్వాత రెండో దాన్ని అపస్టసీ తర్వాత ఇది యూరోపస్ పోర్షన్ అనుకుంటా. రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం లేవటం, కరువులు భూకంపాలు కలగటం, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. దీన్ని నిన్న ఇక్కడ బ్రేక్ ఇచ్చారు కాబట్టి రూపస్ ఇక్కడ ఏమైనా నీ స్టడీ ఏం లేదా, నువ్వు చెప్పేది ఏం లేదా?
అంటే అంతవరకు కూడా యుద్ధాల గురించి మాట్లాడుతున్నాడు, కానీ అక్కడ మాట్లాడతాడు మనం మోసం గురించి మాట్లాడు, అంటే క్రీస్తు మోసం గురించి మాటను హైలైట్ చేశారు. అంటే అది ఫిజికల్ గా కాదు, మోర్ ఆఫ్ స్పిరిచువల్ ఎంఫసిస్ అని చెప్పేసి నాకు కొంచెం స్టడీ చేశారన్న.
అవునన్నా
అవునన్నా,
మోసం కొరకు ఫిజికల్ గా బంగారం కోసమో డబ్బు కోసమో మనం మోసపుచ్చటం, ఈ సైబర్ క్యారెక్టర్ బంగారం దోచుకోవడం అవి చూస్తున్నాం, అట్లాంటిది కాదంటాం.
ఫిజికల్ వారు ఫిజికల్ సమైన అలా ఉండొచ్చు, కానీ మోసం ఎక్కువ మనం తీసుకోవాలంటే ఆత్మీయత మోసంలోకి తీసుకోవాలా. బట్ ఈ మోసం ఇప్పుడు నేను ఈ రోజు మోసపోతున్నాను ఒక విషయంలో, నాకు ఒక చెక్ పాయింట్ ఉండాలన్న. అంటే మనం దేని ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు అంటే ప్రతి దినము లేఖనముల పరిశోధన ఎందు అని ఒక మాట రాయబడి ఉంటది కదా నా పోస్తుల కాలంలో 17:11. సో అది ప్రతి దినము మనము ఒక చెక్ పాయింట్ మనం కరెక్షన్ మెజర్ చూసుకోకపోతే మనం మోసపోతామని చెప్పేసి నాకు అర్థమైన. రెండవది జనం మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యం అంటే అక్కడక్కడ జరిగే వాస్తవాలు, లేకపోతే అప్పుడు లేకపోతే క్రీస్తు జనరేషన్ లో జరిగిన ఆ రాజ్యం మీదకి రాజ్యం జనం మీదకి జనము అవి విన్నప్పుడు మీరు కలవరపడకూడదు అని చెప్పేసి అన్నారు. సో ఏదన్నా కూడా అది స్పిరిచువల్ పాయింట్ కి ఎంఫసిస్ చేస్తుంది, కానీ ఫిజికల్ గా ఎంత ఉన్నా కూడా మనం ఆత్మీయతలో జాగ్రత్తగా ఉండాలని ఎక్కువ ఎంఫసిస్ చేయబడింది అని నాకు అర్థం. థ్యాంక్
యూ. ఇప్పటికీ ఇజ్రాయేల్, పాలస్తీన్, ఇరాన్, అమెరికా, యుక్రెయిన్, రష్యా యుద్ధాలు ఇప్పుడు చూస్తున్నాం మనం. ఈ వచనం తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం ఇవన్నీ చూస్తూ వచ్చాం. ఈవెన్ ఆంధ్ర తెలంగాణ అన్నదమ్ముల్లో కలిసి ఉండేవాళ్ళు కూడా కేవలం ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంత దుమ్మెత్తి పోసుకున్నారు, ఎంత తన్నుకున్నారు మాకు తెలుసు. ఇవన్నీ వేదనలకు ప్రారంభం, దాన్ని మనం చూస్తున్నాం, ఇప్పుడు చూస్తున్నాం. చాలా మంది చాట్ బాక్స్ లో ఏమంటున్నారంటే ఇవి అప్పుడు నెరవేరాయి, ఇప్పుడు నెరవేరుతున్నాయి, భవిష్యత్తులో కూడా నెరవేరుతాయి. ఈ దినాలు మంచి దినాలలాగా ఉండవు అని మాట్లాడుతున్నారు. బాగుంది, ముందుకు కొనసాగుతాం. 9:10 వచనాలని నీ వచనంలోంచి నువ్వు మాట్లాడేది ఏమైనా ఉందా
సార్? ఇక్కడ రూపసన్న
విజయ్
ఓన్లీ ఫిజికల్ శ్రమల గురించే గాని స్పిరిచువల్ శ్రమల గురించి కాదు అన్నట్టుగా చెప్పబడ్డట్టుగా అంటున్నారు. ఆ ఫిజికల్ శ్రమలు లో వస్తాయి, కానీ ఆ టైంలో మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోవాలి అని చెప్తూ అంతం వరకు సహించువాడే రక్షించబడతాడు అని 14:14 కన్క్లూజన్ ఇచ్చారు సార్. అది అంటే ఈ ఫిజికల్ శ్రమలను బట్టి మనం విశ్వాసాన్ని కోల్పోకూడదు, ఆ విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, అప్పుడే మనం రక్షించబడతాము అనేది చెప్పినట్టుగా, అంటే స్పిరిచువల్ లో స్థిరత్వాన్ని గురించే చెప్పినట్టుగా నేను అర్థం చేసుకున్నాను సార్.
ఫిజికల్ శ్రమలు కావు స్పిరిచువల్ శ్రమలు అని చెప్పి ఎవరన్నారు విజయ్? ఇక్కడ మోసం అన్నది ఆత్మీయ విషయము, అది ధనం పోగొట్టుకోవడం కాదు, బోధ ద్వారా ఆత్మీయత పాడవుతుంది అని మోసం కోసం మాట్లాడారు, శ్రమల కోసం మనం మాట్లాడలా. దానికి ముందుకెళ్దాం, శ్రమలు 9వ వచనం నుంచి స్టార్ట్ అయ్యింది. ఓకే, 9:10 వచనాలని నీ పోర్షన్లో నువ్వేమైనా మాట్లాడుతుందా?
సమస్త జనుల చేత ద్వేషించబడతారని రాయబడింది అన్న, అలాగే అభ్యంతరాలు అభ్యంతరపడతారని రాయబడిందన్న. దేవుడు ముందే చెప్పాడన్నా అందరి చేత ద్వేషించబడతామని. కానీ ఇప్పుడు మనం వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళు ముస్లింస్ హిందూస్ ఇట్లా చేస్తున్నారని ఆశ్చర్యపోతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారన్న. ముందే దేవుడు ప్రవచనంలో చెప్పారన్న,
వాళ్ళని
తీసుకుంటూ ఉంటారన్న.
ఐడెంటిఫికేషన్ చాలా బాగుంది ఇక్కడ. సకల జనముల చేత ద్వేషించబడతారు, తర్వాత శ్రమల పాలు చేసి చంపబడతారు, తర్వాత అభ్యంతరపడతారు మిమ్మల్ని బట్టి, ఒకరినొకరు ద్వేషిస్తారు. 9:10 వచనాలు బాగుంది, ఐడెంటిఫికేషన్ బాగుంది. ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే తీసుకోనా?
తీసుకోండి.
9:10 వచనాల మీద ప్రశ్నలు ఏమైనా ఉంటే మీరు మాట్లాడవచ్చు. అన్ని సిద్ధంగా ఉన్నాడు. ఎ టైమ్ ఆఫ్ అఫ్లిక్షన్, శ్రమలు. 9:18 వచనాల మీద ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు మాట్లాడవచ్చు, అన్ని సిద్ధంగా ఉన్నాడు మీకు సమాధానం చెప్పడానికి. అలాగే చాట్ బాక్స్ మీకు అందుబాటులో ఉంది, చాట్ బాక్స్ లో కూడా ప్రశ్నలు ఉంటే మీరు అడగవచ్చు. ఎస్
సార్. అభ్యంతరం అంటే ఏ విషయంలో అభ్యంతర పడడం సార్?
విశ్వాస విషయంలో అభ్యంతర పడతారు.
విశ్వాస విషయంలో అభ్యంతర పడతారు. నేనేమంటానంటే మీరు పదాల మీద కాన్సన్ట్రేషన్ కాకుండా కాంటెక్స్ట్ మీద, టెక్స్ట్ మీద ఈ 14 వచనాలు బాగా అర్థం చేసుకోవడం కొరకు అట్లా మీరు ఆలోచిస్తే బాగుంటుంది. ప్రశ్నలు ఏమన్నా ఉంటే మీరు అడగవచ్చు. చక్కగా తనే చెప్పగలిగాడు, శ్రమలు వస్తాయి, ప్రభు కొరకు శ్రమ అనుభవించాలి, అందరి చేత ద్వేషించబడతాం, అందరి చేత అభ్యంతరపరచబడతాం, తర్వాత ఒకరినొకడు అప్పగిస్తారు, ద్వేషిస్తారు. పూర్తిగా యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నారు కాబట్టి మనల్ని నెత్తి మీద పెట్టుకుంటారు. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరినీ ఈరోజు మనం చూస్తున్న చాలా రివర్స్ లో ఉంటుంది. ఇక్కడేమో యేసయ్యను నమ్ముకున్న వాళ్ళేమో నష్టపోతారు అని వాక్యం మాట్లాడుతుంది. యేసయ్య నమ్ముకున్న వారు లాభపడతారు అని బయట వింటున్నాం. దట్ ఈజ్ ఆల్సో అపోస్టసీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాక్యం చెప్పేది ఒకటి, బయట చెప్పేది ఒకటి. అది కొంచెం మనం ఆలోచించగలిగితే అది మోసం అని మనకు అర్థమవుతుంది. 9:10 వచనాలు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? రైట్, ఏమి లేకపోతే మనం ఆల్రెడీ క్లారిటీతో ఉన్నాం కాబట్టి నేను కామెంట్ చదివేస్తాను. రూపస్ మాట్లాడు.
అలా జెన్యున్ ఫెయిత్ కి లేకపోతే విశ్వాసి పడిపోవడానికి గల ఫెయిత్ కి ఆ యొక్క డిస్టింగ్విషింగ్ ఎట్లా, కొంచెం మీరు ఒక మాట మెన్షన్ చేశారు, బయటలో ఒక రకమైన బోధ ఉంది, వాస్తవానికి ఒక బోధ ఉంటుంది, ఇంకేమన్నా కొంచెం డిస్టింగ్విష్ చేసుకుంటే బాగుంటుంది ఏమన్నా, నిజమైన విశ్వాసానికి పడిపోయే విశ్వాసానికి. అంటే అంతవరకు అబద్ధపు క్రీస్తు నేనే క్రీస్తునని చెప్పినా వాళ్ళు మోసపోయారు. నేనే క్రీస్తుని తను తాను క్లెయిమ్ చేసుకుని మోసపోయారు. సో ఇంకా కొన్ని కారణాలు లిస్ట్ చేసుకుంటే బాగుంటుందేమో.
అదే, అది లిస్ట్ చేసుకుంటే బాగుంటుందని ఇందాక ఒక్కొక్కరిని ఒక్కొక్క పాయింట్ యాడ్ చేయమన్నాను. ఏమి యాడ్ చేయట్లేదు, టైం అవుతుంది, ఇక్కడ ముందుకు వెళ్తున్నాను. నువ్వు అవుట్ ఆఫ్ కాంటెస్ట్ క్వశ్చన్ కి వెళ్తా ఉంది. అవుట్ ఆఫ్ కాంటెస్ట్ క్వశ్చన్ కాకుండా ఏదన్నా వచనం మీద స్టిక్ అని అయి మాట్లాడితే ఏమైనా ఆలోచించగలుగుతా. ఏ వచనం మీద నువ్వు ప్రశ్న అడుగుతున్నావు రూపస్?
అన్న కాంటెక్చువల్ క్వశ్చన్, వచనం చెప్పవచ్చు.
కాంటెక్స్ట్ లో వచనం లేకుండా ఎక్కడి నుంచి కాంటెక్స్ట్ లో కలుగుతుంది అది? నువ్వు అందుకే నువ్వు కాంటెక్స్ట్ లోకి రా. ఇది సరి అయిన విశ్వాసానికి, సరికాని విశ్వాసానికి వేరియేషన్ చెప్పండి అన్నావు. అది చెప్పడానికి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అంటాను నేను.
తొమ్మిది పది వచనాలు ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు మీరు.
వదనాలు సార్.
శ్రీకాంత్ మాట్లాడు.
మీరు మాట్లాడిన దాన్ని బట్టి ఇందాక మీరు ఇచ్చిన స్టేట్మెంట్ సార్, బయట బోధ ఏమో వాక్యం ఏమో శ్రమలు వస్తాయని ఉంది, ఇక్కడేమో మనం వింటుందేమో మేలు జరుగుతుంది అన్నప్పుడు ఆల్రెడీ మనం మోసపోయామని కూడా మనం అర్థం చేసుకోవాలి సార్, నెరవేర్పులో ఉన్నామని చెప్పి.
అది ఎంత ఘోరంగా ఉంటదంటే కొత్త నిబంధనలో ఒక్క వచనం కూడా మీరు ఏసే నమ్ముకున్నారు కాబట్టి దీవించబడతారు, హెచ్చించబడతారు, సుఖపడతారు, ఆ పదాలు ఎక్కడ కనబడవు. ఇక్కడ ఘోరంగా అన్ని వ్యతిరేకమైన మాటలే. సమరూపాలు చేసి చంపుతారు, ద్వేషించబడతారు, అభ్యంతరపడతారు, అప్పగిస్తారు, ఈ పదాలు ఉన్నాయి. మనం ఆల్రెడీ మోసపోయామని చెప్పి శ్రీకాంత్ అంటున్నాడు. కామెంట్ చదువుతున్నాను. శిష్యులకు సౌకర్యవంతమైన సుఖవంతమైన జీవితం ఉంటుందని యేసు ప్రభు ఎన్నడూ మాట ఇయ్యలేదు. అదే మాట నేను మాట్లాడుతున్నాను. ఎక్కడ ఆయన అలాంటి అశ్యూరెన్స్ ఇవ్వలేదు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన ఆదరణ నెమ్మది ఉంది, కానీ భౌతికంగా లోకంలో మనుషుల మధ్య ఏసే నమ్ముకున్నారు కాబట్టి పేరు, ఘనత, గుర్తింపు, సుఖాలు, సౌఖ్యాలు అబ్బే అవేమి ఏసే చెప్పలేదట. అలాగే శిష్యులు కూడా ఇతర విశ్వాసులకు ఇలాంటి ఆశ ఏది కల్పించలేదు. ఏసయ్య అపోస్తులకి ఏమని చెప్పలేదు, అపోస్తులు వాళ్ళ బోధలో కూడా పక్కోళ్ళకి ఇలాంటి ఆశ కూడా పుట్టించలేదు. ఆ వచనాలు కోట్ చేసిన వచనాలు చదివితే అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యం చేరుకోవాలి. పేతురులో కూడా 4:12 మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమ అని రాయబడింది. దశలోనొక 3:3 కూడా మనం శ్రమ అనుభవింపవలసి ఉన్నదని మీతో చెప్పితే కదా, అలాగే జరిగింది. మేము చెప్పింది అలాగే జరిగింది. అపోస్తులు కూడా వాళ్ళు ఆశలు పుట్టించే బోధ చేయలేదు. అందుకే ఇక్కడ కూడా మోసం చేస్తున్నాం. క్రీస్తుని సిలువ వేసిన లోకం ఆయన జీవించినట్లుగా జీవిస్తూ ఆయన ఉపదేశించిన దాన్ని ఉపదేశిస్తూ ఉండేవాణ్ణి ఎలా ప్రేమిస్తుంది? ఆయనేమో నచ్చలేదు, మనం ఎట్లా నచ్చుతాం? అది ఈ కమెంటేటర్స్ మనం అడుగుతున్న ప్రశ్న. సో 10వ కామెంట్ చదువుతున్నాను. మనుషులు ఎలాంటి వారు కష్టాలు బయట పెట్టినంత స్పష్టంగా మరేది బయట పెట్టదు. నిజమైన నమ్మకం ఉన్న వారిని కష్టాలు బలపరిచి శుద్ధి చేస్తాయి. నమ్మకం లేకపోయినా ఉందని చెప్పుకునే వారికి నిజంగా అది వెల్లడి లేదని వెల్లడి చేస్తాయి. ఎవరైనాను నిజం ఎప్పుడైనాను నిజంగా దేవుని ప్రేమిస్తే ఎంత కష్టం వచ్చినా సరే దేవుని నిజ ప్రజలను ద్వేషించడం మొదలు పెట్టరు. అది కష్టాల ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాళ్ళు నిలబడతారు. కష్టాలే మన విశ్వాసానికి కొలమానం అని అంటారు. అందుకే దేవుడు అనుమతిస్తాడు. ఎందుకు కష్టాలు అనుమతిస్తాడంటే పరీక్షలో నిలబడితే బహుమానం, మన విశ్వాసాన్ని పరీక్షించడానికి దాన్ని పేతురు రాస్తాడు. సువర్ణం అగ్ని పరీక్ష వల్ల శుద్ధీకరించబడ్డట్టుగా ఖచ్చితంగా ఈ వ్యతిరేకతలే మనల్ని బలపరచాల్సినవి. ఎందుకో ఈ మాటలు చెప్తే జనం కలవరపడతారని చెప్పేసి అనుకుంటున్నారు, కాని బైబిల్ బోధ అలాగే ఉంది. పడిపోతారు అంటే దేవుడు వెల్లడి చేసిన సత్యం నుంచి తొలగిపోతారు. ఇక్కడ ఈ మాట ఆయన దగ్గర అడిగారు, అభ్యంతరం అంటే దేని నుంచి అభ్యంతరం అన్నారు. అభ్యంతరం అభ్యంతర పడతారు, అనేకులు అభ్యంతరపడి అన్న మాట దగ్గర విశ్వాసులు అభ్యంతర పడతారు అన్నట్టుగా పడిపోతారు, వాళ్ళ సత్యం నుంచి శ్రమంలో తొలగిపోతారని కూడా కమెంటేటర్స్ అంటున్నారు. ఏమన్నా మాట్లాడుతున్నారా? ఎవరన్నా మీట్ అంటున్నారు
సార్? వందనాలు సార్. అదే అంటే విశ్వాసులు అభ్యంతరపడి ఒకరిని ఒకరు అప్పగిస్తారు, ద్వేషిస్తారనేసి అర్థం చేసుకోవాలి సార్ అనేసి.
ఇక్కడ అనేకులు అభ్యంతరపడి అంటే బయట వాళ్ళే కాదు, విశ్వాసులు శ్రమంలో అభ్యంతరపడతారు, పడిపోతారు, తొలగిపోతారు అని మాట్లాడుతున్నారు. ఈ 1 తిమోతి 4:1 కూడా మోసం కడవర దినాల్లో కొందరు అబద్ధికుల వేషధారణ మోసపరచు ఆత్మలయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు ఉదరం రాయబడింది. వాళ్ళు అబద్ధానికి శామ్యూయేలు అన్మిట్ చేయండి, మ్యూట్ లో పడ్డాడు, చేశాను అన్మిట్ చేశాను. మొదటి తిమోతి 5:8 కూడా విశ్వాస త్యాగం చేసిన వాడే. సరే, అభ్యంతరం ఉన్న దగ్గర విశ్వాసులు కూడా అభ్యంతర పడతారు అని కమెంటేటర్స్ అంటున్నారు. రైట్, ముందుకెళ్తున్నాను. 11-12 వచనాలు. రమాదేవి గారు, అమ్మా మీ పోర్షన్ లో ఏమైనా మాట్లాడేది ఉందా?
ఆల్రెడీ అబద్ధ బోధకు ప్రవక్తల గురించి ఇందాక డిస్కషన్ లో కూడా మనం డిస్కస్ చేస్తున్నాం కదా సార్. సరే, అబద్ధ ప్రవక్తలు మరి మొదటగా మరి మన సంఘాల్లో నుండే వస్తారు. వాళ్ళు ప్రజల్ని వాక్యాన్ని చెప్తూనే మోసపరుస్తారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది సార్. నాకైతే ఏమి డౌట్స్ లేదు సార్.
మీకు డౌట్ లేవు, మీరు క్లారిటీతో ఉన్నారు. ప్రశ్నలు ఏమైనా ఉంటే మీరు అడిగితే సోదరి మీకు హెల్ప్ చేయగలుగుతారు. 11-12 వచనాల మీద చాట్ బాక్స్ కూడా మీకు అందుబాటులో ఉంది. ప్రశ్నలు ఉంటే చాట్ బాక్స్ లో కూడా పార్టిసిపెంట్స్ మాట్లాడవచ్చు. ఇమానియల్ అంటాడు అభ్యంతరపడుట, ఫాలెవే గ్రీకు పదం క్యాండలీజో తుట్టిల్లుట, విశ్వాసం విడిచిపెట్టుట అనే అర్థం. పౌలు తన చివరి లేఖల్లో కొందరు విశ్వాసం నుంచి తొలగిపోయారు, అది మనం పైన చూసేసాం. ఇజ్రాయెల్ అంటాడు ఈ రోజులు అబద్ధ బోధల కింద ఇలాంటివి వింటే చూసుకోవచ్చేది, ఇలాంటివి తీసుకోవచ్చు అంటాడు అనుకుంటాను. ఓకే, 11-12 ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? మనం 11 మీద బాగా డిస్కస్ చేసాం. 12 రమాదేవి గారు, అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారును, ఈ వాక్యం మీకు ఎట్లా అర్థమైంది అని చెప్తారా?
అక్రమం విస్తరించడం అంటే ఈ లోకంలో మరి దేవుడి ప్రేమ చల్లారిపోతుంది సార్. లోకంలో పాపం పెరిగిపోతుంది, మోసకరమైనటువంటి పరిస్థితులు అన్నింటినీ చూసి స్వార్థం అధికంగా పెరుగుతుంది కాబట్టి దాని వలన అక్రమం, దాని వలన నైతిక విలువలు అన్ని పడిపోతాయి. అంటే కనికరం, మోసం చేయడం అవే ఎక్కువగా మనం చూస్తాము. యాక్చువల్లీ మన అంటే విశ్వాస జీవితాల్లో కూడా అలాంటివి ఉన్నాయి కాబట్టి, వచ్చేస్తాయి కాబట్టి భక్తి తగ్గిపోతుంది సార్. స్వార్థము, ద్వేషం, పగ పెరిగిపోతుంది, భక్తి తగ్గిపోయి అందరి హృదయాలు కొంచెం కఠినంగా మారిపోతుంది. దాని వలన దేవుని ప్రేమ చల్లారిపోతుంది అని చెప్పి అర్థం చేసుకోవచ్చు సార్.
ఇంకేమైనా మాట్లాడతారండి? అక్రమము పెరుగుతుంది, ప్రేమ చల్లారుతుంది అన్న వచనం మీద మీరేమైనా మాట్లాడతారా స్టడీ టీం?
సర్వందనాలు సార్.
డానియల్
అంటే అక్రమం విస్తరించడం వల్ల అనేకులు ప్రేమ చల్లారడం అనేది దేవుడు ఇచ్చినటువంటి క్రమాన్ని తప్పిపోవడం ద్వారా దేవుడు ఇచ్చిన ఆజ్ఞల పట్ల దేవుని భక్తి, ఆయన పరిచర్య చేయడం, అవన్నీ కూడా తగ్గిపోతుంది అనేది నా ఆలోచన.
దేవుడి మీద ప్రేమ చల్లారుతుంది, దేవుడి మీద భక్తి చల్లారుతుంది. ఓకే, ఇంకా
అంటే అన్న ఈ అంటే పైన చెప్పినటువంటి ఫాల్స్ టీచింగ్స్, ఈ స్పిరిచువల్ డిసెప్షన్, ఆత్మీయ మోసపోవడం, దీని వల్ల లీడ్ అయిందే ఈ యొక్క అంటే ఇంగ్లీష్ లో లాలెస్నెస్ అని ఉందన్న, అక్రమం విస్తరించుట చేత. అయితే ఈ లాలెస్నెస్ వల్లనే ఈ యొక్క ప్రేమ చల్లారును అని మన ఇంకొక పాయింట్ అన్న, ప్రేమ చల్లారును కదా మన ప్రతి బ్యానర్ లో కూడా లవ్ గాడ్ లవ్ పీపుల్ అంటాం. అంటే దేవుని పట్ల మనకున్న ప్రేమ అండ్ యాజ్ వెల్ మనం మన ఫెలో బీయింగ్ పట్ల మనం చూపించే ప్రేమ, ఈ రెండు విషయాలు అని అర్థం.
ప్రేమ దేవుని పట్ల ప్రేమ మాత్రమే కాదు కానీ ఆ సహోదరుల పట్ల ప్రేమ కూడా చల్లారిపోతుంది. దాన్ని సజీవ వాహిని కామెంటేటర్స్ కూడా మాట్లాడారు, దేవుని పట్ల సాటి మనుషుల పట్ల ప్రేమ విషయంలో ఆసక్తి ఉన్నవారు కొద్ది మందే మిగులుతారు, రెండు విధాలుగా మాట్లాడారు. సో అక్రమం విస్తరించుట అన్న మాట, ఆ ప్రేమ చల్లడం అన్న మాట, ఇంకేమైనా యాడ్ చేస్తే యాడ్ చేయొచ్చండి.
ఇక్కడ 12వ వచనము తర్వాత 13వ వచనం కూడా సార్, 13 అంటే మొత్తాన్ని చేస్తాం. 12వ వచనంలో అక్రమం విస్తరించడం అంటే పైన మాట్లాడిన ఆ యుద్ధాల గురించి ఇవన్నీ కూడా ఒకరినొకళ్ళు దోచుకోవడానికి. ఇందాక మీరు గుర్తు చేశారు కదా సార్, ఇది ప్రేమ అన్నిటినీ తాళను ఒకటి, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాలని ఒకటి, పొరుగు వాడిని ప్రేమించలేకపోవటం వల్లే వాడి దోచుకోవాలి, వాడిది నాకు కావాలి అని స్వార్థపూరిత ఆలోచనతోనే ఇవన్నీ కూడా యుద్ధాలు స్టార్ట్ అవుతున్నాయి, ఈ వేదనలు స్టార్ట్ అవుతున్నాయి, ఒకరినొకళ్ళు అప్పగించుకోవటం స్టార్ట్ అవుతుంది. ఈ పై సూచనలన్నీ ఆ క్రమం లేకపోవడమే సార్, అవి పెరగటం వల్ల ఇక్కడ ప్రేమ చల్లారిపోతుంది అంటే తగ్గుతుంది, ఆ హీట్ తగ్గుతుంది అని చెప్పి మాట్లాడుతుంది.
ఆ పై వచ్చినారు ప్రేమ లేకపోవడం ద్వేషం అవన్నీ కోట్ చేశారు, బాగుంది. దానికి దీనికి రెండు లింక్ ఉంది, ప్రేమ అక్రమం పెరుగుతుంది, ప్రేమ చల్లారుతుంది, లింక్ ఉంది. సో అక్రమం అంటే లాలెస్నెస్ అని రూఫస్ అంటాడు. చాట్ బాక్స్ లో కూడా కొంతమంది కోట్ చేస్తున్నారు. అగాపే ప్రేమ పవిత్రమైన ప్రేమ చల్లారుతుందని సుసన్ అంటది. దీవెన గారు అంటారు ప్రేమ చల్లారును అంటే దేవుని పట్ల ప్రేమ, తోటి మనుషుల పట్ల ప్రేమ, కనికరం, దయ, క్షమించే స్వభావం తగ్గిపోతాయి, స్వార్థం, ద్వేషం, నిర్లక్ష్యం పెరుగుతాయి. ఎవరు నమ్మారో తెలియక సహోదర ప్రేమ కూడా తగ్గుతుంది మానియల్. రాజశేషయ్య గారు అన్మ్యూట్ చేయండి, మ్యూట్ లో ఉన్నాడు. తర్వాత యేసుమణి గారు కోట్ చేశారు ప్రకటన 3:15. ఇక్కడ కమెంటేటర్స్ కూడా కోట్ చేశారు వాళ్ళు 3:15 సంఘం, లవదోకియా సంఘమా, లవదోకియా సంఘం, నులివచ్చిన క్రైస్తవ్యం, నులివచ్చిన క్రైస్తవ్యం. తర్వాత ఎఫెసీ సంఘం మొదట ప్రేమను విడిచింది, దాన్ని కూడా కోట్ చేశారు విజయలక్ష్మి గారు. మీలో పోరాటాలు యుద్ధాలు దేని నుంచి కలుగుతున్నాయి, మీలో పుడుతున్న భోగేచ్ఛ నుండే కదా అన్నారు సుసన్న. సమాజంలో సంఘంలో పాపం, మోసం, ధర్మశాస్త్ర రాహిత్యం పెరిగిపోయినప్పుడు మనుషుల మధ్య నమ్మకం నశిస్తుంది. అక్రమం అనోమియాస్ అనోమియాన్ ధర్మశాస్త్ర రాహిత్యం, లాలెస్నెస్ అక్రమం, దేవుని నియమాలను పాటించకపోవటం. ఇంకేమైనా మాట యాడ్ చేస్తున్నారా, కామెంట్ చదివేనా? సో 11వ వచనంలో అబద్ధ ప్రవక్తలు అన్న కాడ కమెంటరీస్ ఏమంటారంటే బయట నుంచి ప్రమాదాలు వాటిల్లుతాయి సంఘానికి, అంతకంటే ఎక్కువ ప్రమాదం సంఘంలో నుంచి ముంచుకు వస్తుంది. బయట వాడిని ఆర్ఎస్ఎస్ వాడిని అయితే మనకు అర్థమవుతాడు, నువ్వు వచ్చి మా మందిరాన్నో మా సహవాసాన్నో కలవరపరుస్తున్నావు అని చెప్పి మనం ఆపొచ్చు, తెలిసిపోతాడు, బొట్టు పెట్టుకుని జెండాలు పట్టుకుని నిలబడతాడు. కానీ బైబిల్ పట్టుకున్న ఈ మోసగాడు, బైబిల్ పట్టుకున్న ఈ దొంగ ప్రవక్త ఎట్లాగ పసికెత్తేది, ఇది ఎంత పెద్ద ప్రమాదం. ఒకవేళ మనం ఈ మాట అంటాం, హాని చేసేవాడు మేలు చేసేవాళ్ళలాగా కలిసిపోయి ఉంటే, దాని చాలా చక్కటి పోలుకులు ఉన్నాయి, తోడేళ్ళు గొర్రె చర్మం వేసుకుని మందలో కూర్చుంటే మందు ఏమైపోవాలి. మనం ఎందుకో ఆ టీచింగ్ విషయంలో, ఆ ప్రీచింగ్ విషయంలో సీరియస్ గాలే, ఏమైందిలే ఎవరికి అలాగే అర్థమైంది అలా బోధిస్తారని మనం వెళ్తున్నాం. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బోధించడం అన్నకాడే పెద్ద మోసం. ఒకటే కాంటెక్స్ట్, ఒకటే గ్రంథం, కానీ భిన్నమైన బోధలు. లోపల ఆర్ఎస్ఎస్ తీవ్రవాదుల కంటే భయంకరమైన నష్టం చేసేవాళ్ళు అనేకులు లోపల కూర్చున్నారు. అందుకే సంఘం ఇట్లాగా చాలా ఘోరంగా మారిపోతుంది. సో 12వ వచనం, సంఘానికి వెలుపల లోపల ఉండే దుర్మార్గత, బయట లాలెస్నెస్ ఉంది, సంఘంలో కూడా లాలెస్నెస్ ఉంది. ఇది ఆటోమేటిక్ గా మిగతా వాళ్ళు నాయకులు ఎలాగున్నారు, పాస్టర్లు ఎలాగున్నారు, పెద్దలు ఎలాగున్నారు, నేను ఎలా ఉండవచ్చు, నేను మరీ మడికట్టుకుని కూర్చుంటే బాగుండదు అని చెప్పి మెల్లగా చల్లారిపోతారు, ఆ మాట మాట్లాడుతున్నారు. అందులో దేవుని పట్ల, సాటి మనుషుల పట్ల ప్రేమ విషయంలో ఆసక్తి ఉన్నవారు కొద్ది మంది మిగులుతారు. అనేక సంఘాలు ఎఫెసీ లవదోకే సంఘాలు దారిని పోతాయి. ప్రేమ పోతే అంతా పోయినట్లే, ప్రేమ లేకపోతే వ్యర్థం, ప్రేమ లేకపోతే కృపావరాలున్న వ్యర్థం, ప్రేమ లేకపోతే దాన ధర్మాలు వ్యర్థం, ప్రేమ లేకపోతే మొత్తం వ్యర్థం అయిపోతుంది, ప్రేమ లేకపోతే వ్యర్థుడను అన్నాడు మొదటి కొరింథీ 13వ అధ్యాయంలో. సో సంఘంలో నిలిచేది ప్రేమ, దాన్ని అదే 13వ అధ్యాయం అంటాడు. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. మనం ఎంత భయంకరం అంటే సంఘంలో ఆయన చూడాలనుకున్న ప్రేమ, మనుషుల పట్ల చూడాలనుకున్న ప్రేమ, దేవుని పట్ల మనుషులకు ఉండాల్సిన ప్రేమను ఈ టీచింగ్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ ద్వారా అది లేని స్థితిలోకి వస్తారు అన్నది ప్రవచనం. ఈరోజు మనం సంఘాల్లో అట్లాగే ప్రేమ లేని సంఘాలు, ప్రేమ లేని సహవాసాలు, ట్రెడిషనల్ చర్చెస్ లో మరీ ఘోరం. వాళ్ళకి ఏమాత్రం మనుషులు మనుషులకు మధ్య ఆప్యాయతలే ఉండవు, జస్ట్ మెకానికల్ గా ఉంటారు. దానికి కారణం ఈ అక్రమం, ఈ బోధ, అబద్ధపు బోధ, అబద్ధపు ప్రవక్తలు దానికి కారణం. కాకపోతే అవి బాగుంటే, బోధ బాగుంటే, వాళ్ళ మాదిరి బాగుంటే ఆటోమేటిక్ గా ఎంత బాగా సంఘాలు ఎదుగుతాయో దాని కమెంటేటర్స్ మాట్లాడుతున్నారు. ఏమైనా యాడ్ చేసేది ఏమైనా ఉందా
ఈ 11వ వచనంలో? దాని గురించి కొంచెం ఇంకొంచెం వివరణ ఇస్తే బాగుంటుందేమో సార్. అంటే అబద్ధ ప్రవక్తలు, వారి బోధ ఎలా ఉంటది, వాళ్ళ వేషధారణ ఎలా ఉంటది అనేది రెఫరెన్సెస్ ఇచ్చారు కదా సార్ కొంచెం. 2 పేతురు 2:1 అది, 2 కొరింథీ 11:13 వరకు కొంచెం తమరు వివరణ ఇస్తే అది.
నువ్వే ఇన్ని చక్కగా చెప్పేవాడివి, ఆ వచనం కోట్ చేసిన వచనంలో ఈ పాయింట్ యాడ్ చేస్తున్నానంటే బాగుంటది. అసలు బైబిల్ స్టడీ రూల్ ఏంటి, నేను మాట్లాడకూడదు, మీరు మాట్లాడాలి. ఈ రోజు ఏమో టైం లేదు కాబట్టి, ఇది ఇంపార్టెంట్ పోర్షన్ కాబట్టి నేను టెంప్ట్ అయి మాట్లాడుతున్నాను, మీరేమో నన్ను ఇంకా మాట్లాడాను అంటారు. మీరు కదా అది చదివి, మీ చేతిలో కూడా సజీవ వాహిని ఉంది కదా, మీరే కదా అందులో నుంచి పాయింట్స్ యాడ్ చేయాల్సింది. అందుకే ఇంకేమన్నా ఉందా, ఇంకేమన్నా యాడ్ చేస్తారని అడిగి దానికోసం మీరు యాడ్ చేయాలి, మీరు స్టడీ చేయాలి. సో అపోస్తలు 20:30లో మనం చూస్తున్న వాక్యం, ఆ వంకర మాటలు పలుకు మనుషులు బయలుదేరతారు. వంకర మాటలు పలుకు మనుషులు సమాధానపరిచే మాటలు, లేకపోతే ఐక్యపరిచే మాటలు కాదు, వంకర మాటలు. రోమ 16లో ఆయన అంటాడు, ఆ నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఉంటారు. ఎందుకు అలా ఉన్నారంటే, వాళ్ళు క్రీస్తు కాదు, కడుపుకు దాసుడు. వాళ్ళ పోషణ కొరకు సేవ చేస్తున్నారు కాబట్టి ఏ తప్పును కూడా ఖండించరు, ప్రతి ఒక్కరిని కూడా బ్లెస్ చేస్తారు. వాళ్ళకి లాభాలు కావాలంతే, ఇంపైన మాటలు, ఇచ్చకపు మాటలు. అక్కడ వచనాలు మీరు చదివితే చాలా బాగా మీకు అర్థమవుతుంది. ఇది వేషధారులు, వాళ్ళు ఆ దొంగ అపోస్తులు కానీ క్రీస్తు అపోస్తుల వేషం ధరించుకుంటారు. వాళ్ళు సాతాను పరిచారకులు, నీతి పరిచారకులు వేషం ధరించుకుంటారు వేషధారులు.
కొలసి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో
కొలసి రాసిన పత్రిక కాదు, కొలసి సంఘానికి రాసిన పత్రిక చెప్పు.
కొలసికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము
యాడ్ చేసే పాయింట్ యాడ్ చేసి అవసరం రిఫరెన్స్ వెళ్దాం.
ఈ మాట చదువుతుంటే నిరర్థకమైన తత్వ జ్ఞానం కూడా బోధిస్తారు, దాన్ని కూడా జాగ్రత్త చూసుకోండి అంటే ఇది కూడా యాడ్ చేస్తే బాగుంటుంది అన్న.
ఇప్పుడు అక్కడ మాట రాయబడింది మోసకరమైన తత్వజ్ఞానం. మోసకరమైన నిరర్థకం అంటే అర్థమైన తత్వజ్ఞానం కంటే దాని ముందు ఇంకొక యాడ్జెక్టివ్ ఉంది. మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవాడు ఎవరైనా అంటే, ఇక్కడ బైబిల్ స్టడీలో నువ్వు చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే ఏంటి తత్వజ్ఞానం ఏంటి, ఏం నిరర్థకం, ఆ అర్థం కాని భాష కాకుండా అర్థమయ్యే భాషలో ఏమన్నా చెప్పగలిగితే హెల్ప్ఫుల్ గా ఉంటుంది.
అంటే మన థియాలజీ ఇది చేసి థియాలజీగా ఎట్లయితే యేసు క్రీస్తు మానవ శరీరంగా ఈ లోకానికి వచ్చాడని మనం ఎట్లయితే మనం బోధిస్తూ ఉంటామో ఈ నిరర్థకమైన తత్వజ్ఞానం కూడా వాళ్ళు కూడా రిఫరెన్స్ చూపించి కావాలి ఇది చూడండి అక్కడ ఒకటి కోట్ అక్కడ ఒకటి కోట్ చేసి ఇక్కడికి పుట్టారు దీన్ని మనం మనుషుల నుంచి వచ్చారు కదా పాపం లేకుండా ఎలా ఉంటుందని వాళ్ళు థియాలజీగా మాట్లాడే విధంగా విరుద్ధంగా మాట్లాడతారు ఇది నిరర్థకం అని నేను అనుకుంటున్నాను.
లోక సంబంధమైన మూల పాఠాలు ఉంటాయన్నా, లోక సంబంధమైన మూల పాఠాలు అనే వర్డ్ ని
అనిరు మాట్లాడు
తీతు మూడులో అవివేక తర్కములు వంశావళ కలహములు వంశావళ్ళను కలహములు
ధర్మశాస్త్రం తీసుకుంటే వెళ్తే రిఫరెన్స్ తీసుకుంటే వెళ్తే దానికి అంతమే రాదు. సో ఇందులో
నిరర్థక తత్వం అంటే వీటి గురించి ఎక్కువ డిస్కషన్ చేస్తూ ఉంటారన్న, వంశావళ గురించి ధర్మశాస్త్రం గురించి వాటి గురించి ఎక్కువ డిస్కషన్ చేస్తూ మనల్ని మోసం చేస్తూ ఉంటారు.
ఇక్కడ ఇక్కడ సింపుల్ గా అర్థం కావడం కోసం నేనేమంటానంటే ఇట్లా అన్నారు, హాలో అండ్ డిసెప్టివ్ ఫిలాసఫీ విచ్ డిపెండ్స్ ఆన్ హ్యూమన్ ట్రెడిషన్ అండ్ ఎలిమెంటల్ స్పిరిచువల్ ఫోర్సెస్ ఆఫ్ ద వరల్డ్. వాళ్ళ ఫిలాసఫీ ఏంటంటే వాక్యం మీద ఆధారపడ్డ బోధ కాదు, ఆచారాలు పద్ధతులు వాటి మీద. ఆ ముందు మాట అవి రాయబడ్డాయి, మనుషుల పారంపర్యాచారము ఈ లోక సంబంధమైన మూలపాఠాలను అనుసరించిన తత్వజ్ఞానం. వాళ్ళ ఆచారాలను ముందుకు తీసుకొస్తారు, లోక జ్ఞానాన్ని లోకంలో సక్సెసివ్ అవుతున్న విషయాన్ని తీసుకొస్తారు, దాన్ని సంఘంలో బోధిస్తారు. ఆ ఫిలాసఫీ ఆ బోధ ఇమానులకి నెహమ్యాకి అర్థమైంది అనుకుంటున్నారు. ముందు వాక్యాలు కూడా చూస్తే మనుషుల పారంపర్యాచారమును ఆయన్ను అనుసరింపక మనుషులను అనుసరిస్తారు, ఆచారాలను అనుసరిస్తారు, లోకాన్ని అనుసరిస్తారు, దాన్ని బోధిస్తారు. అది నిరర్థక తత్వజ్ఞానం. వినాయక ట్రాన్స్లేషన్ లో వాటిలో చూస్తున్నాం. సరిపోదు, ముందుకెళ్దాం. ఇంకేమైనా యాడ్ చేస్తే యాడ్ చేయండి, యాడ్ చేసేది లేకపోతే నాకు 8 నిమిషాలు టైం ఉంది. నేను అసలు ముందుకెళ్ళలేను, మీరు నన్ను ఏమనుకోవద్దు, మీరు స్టడీ చేయండి. చివరి పోర్షన్ 13-14 వచ్చినారు శ్రీకాంత్
సార్. అంతం వరకు సహించడం అనేది ఒక శ్రమల విషయంలో, వేదనల విషయంలో, యుద్ధాల విషయంలో, చేతస్థాల విషయంలోనే కాదు, ఇక్కడ 10 అభ్యంతరపడటం, ఒకరినొకడు అప్పగించుకోవటం, ఒకరినొకడు ద్వేషించుకోవటం, ఇది లోకానుసారమైన విషయాలే కాదు విశ్వాసపూరితమైన విషయాల్లో కూడా విశ్వాసులు కూడా ఒకరినొకరు అప్పగించుకునేది విశ్వాసులే అన్నట్లుగా కూడా అర్థమవుతుంది సార్. ఇక్కడ ప్రేమ చల్లారును దగ్గర కూడా ఈ సహించటం ప్రేమ గురించి కోట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇది విశ్వాసుల మధ్య జరిగేదే. ఈ లోకంలో ప్రేమ ప్రేమ అని విస్తరించి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. రేపు ఒకరినొకరు నువ్వా నేనా అని వచ్చే దగ్గర ఖచ్చితంగా అప్పగించుకొని ఆ ప్రేమలు చల్లారిపోయే పరిస్థితులు కనపడతాయని, అంతం వరకు సహించడం అంటే ఒక ఈ వేదనలే కాదన్నది అర్థమవుతుంది సార్. ఇంకోటి ఈ 14వ వచనంలో రాజ్యసువార్త సకల జనులలో సాక్షార్థం అవ్వాలంటే ఇక్కడ అంతం యుద్ధాల తర్వాత రావట్లేదు, అంతం వేరే పరిశు వేదనల తర్వాత రావట్లేదు, కానీ సువార్త ప్రకటించబడి అందరికి ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించబడిన తర్వాతే అంతం వస్తుంది అనేది అర్థమవుతుంది. దీంట్లో ఇంకా లోతుగా మనం ఆలోచిస్తే ఇన్ని శ్రమలు వచ్చినా, ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని యుద్ధాలు వచ్చినా ఈ పరిస్థితులు వచ్చే వరకు కూడా ఈ సువార్త ప్రకటించే దాంట్లో ఇంకా మీరు ఆలస్యంగానే ఉంటారు, ఇంకా లేట్ అవుతుంది, ఇవన్నీ వచ్చినా సరే మీకు అర్థం కాదు అన్నట్లుగా కూడా అర్థమవుతుంది సార్. ఎవరన్నా డౌట్స్ అడిగినా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. వందనాలు సార్.
చక్కటి పాయింట్స్. అంతవరకు సహించిన వాడు ఎవడో వాడు రక్షించబడతాడు అన్న మాట దగ్గర శ్రమలే ఒక రకంగా మన పొంగదీస్తాయి. రెండోది మోసం. మోసం చాలా మంది బలహీనపడ్డ విశ్వాసులు, వెనకడిగేసిన విశ్వాసులు ఏమైందంటే నన్ను ఒక పాస్టర్ మోసం చేశాడు కాబట్టి నేను ఆ రోజు నుంచి దూరం అయిపోయాను, డబ్బుల దగ్గర ఏదో కారణం చేత మోసం ఇక వాళ్ళు దాన్ని భరించలేరు. ప్రారంభంలో ఉన్న ప్రేమలు చివరిదాకా కొనసాగుతాయా, ప్రారంభంలో ఉన్న సహవాసాలు చివరిదాకా కొనసాగుతాయంటే ఆ కొనసాగకుండా ఉంచడానికి అనేక రకాల ప్రయత్నాలు జరుగుతాయి. అంతవరకు సహించారు. చాలా శ్రేష్టమైన మాటలు, హెచ్చరిక మాటలు చదువుతా ఉన్నాం. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, శ్రీకాంత్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏమైనా యాడ్ చేసేది ఉంటే యాడ్ చేయొచ్చు.
కాంటాక్ట్ ఎండింగ్ వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్ అన్న, యుద్ధాలు సంభవిస్తాయి, యుద్ధాలు జరుగుతాయి, శ్రమలు అనుభవిస్తారు, మీరు పర్సిక్యూట్ చేయబడతారని చెప్పబడుతున్నప్పుడు దేవుడు ఈజియెస్ట్ వే అంటే తప్పించుకోవడం ఈజియెస్ట్ వే కాకుండా ఎందుకు ఎండ్యూరింగ్ గురించి అంటే ఎండ్యూరింగ్ హార్డ్షిప్ గురించి మాట్లాడాడు, అంటే సహించుకోవడం అనే దాని గురించి ఎందుకు మాట్లాడాడు? అండ్ రెండవది సహించడం, రెండవది సువార్త ప్రకటింపబడటం, ఈ రెండు విషయంతో అప్పుడు మీరు రక్షింపబడతారని ఈ కాంటెక్స్ట్ ని ఏం చేస్తున్నట్టుగా చూస్తున్నామని ఇది ఎలా అర్థం చేసుకోవాలి?
సాధారణంగా అదే అనిపిస్తుంది, మీకు శ్రమలు వస్తాయి, మోసం జరుగుతుంది, అబద్ధ ప్రవక్తలు వస్తారు, మీరు ప్రార్థన చేయండి, నేను మీకు సహాయం చేస్తాను, మిమ్మల్ని తప్పిస్తాను, మిమ్మల్ని కాపాడతానంటే చాలా బాగుంటది. ఆయనేమో ఇది మాట్లాడడం, నేను చేసేది కాదు నువ్వు చేయాలి, నువ్వు సహించాలి, నువ్వు కాపాడుకోవాలి, నువ్వు చల్లారిపోకుండా ఉండాలి, నువ్వు సువార్త ప్రకటించాలి, దట్ ఈస్ అవర్ రోల్ అని ఆయన మాట్లాడుతున్నాడు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే నేను మన రెస్పాన్సిబిలిటీ మనకు ఉందని అంటాను. ఎవరైనా యాడ్ చేస్తారా? ఆ రూఫస్ అడిగిన దాని మీద ఏమైనా మాట్లాడతారా?
సార్ ఇది లోకాసు వార్తలో ఆయన మీ తల వెంట్రుకలు ఒకటి కూడా నశించదు, నేను ప్రొటెక్షన్ ఇస్తానంటారు సార్ ఆయన ఈ శ్రమలు వచ్చినా గాని.
అవును,
అంటే మనల్ని ఆయన గాలికి వదిలేయట్లేదు, ఆయన చూసుకుంటూ ఉన్నారు అనేది నేను యాడ్ చేస్తున్నాను
సార్. చాలా చక్కటి మాట, దాన్ని మనం ఈ శ్రమలు
ఇక్కడ
మన రెస్పాన్సిబిలిటీ ఉంది అన్న మాట మాట్లాడుతూనే ఆయన పూర్తిగా చేయి వదిలేస్తాడు అని కాదని శామ్యుయేలు అంటాడు. శ్రీకాంత్ అన్న ప్రశ్నకి ఏమన్నా మాట్లాడతావా? శామ్యుయేల్
అన్నది వినలేదు సార్, అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడాడు.
శ్రీకాంత్ మాట్లాడు.
అక్కడ మాట్లాడింది పరలోకం గురించి అనుకోవచ్చా, మీరు ఇక్కడ ఎన్ని శ్రమలు అనుభవించినా అక్కడ నేను
ఇక్కడ శ్రమలు వచ్చినప్పుడు ఆయన హెల్ప్ చేస్తాడు. అది చదవనా సార్ ఒకసారి లోకాసు వార్తలు?
ప్రశ్న క్లారిటీ వస్తుంది. ఆ వచనాలు లేకపోతే నిజంగా మనం ఈ మోసంలో సాతాను బలాఢ్యుడు, వాడు మనం పడకూడదాం అనుకుని నిలబడ్డం మన వల్ల కాదు. దేవుడు మనకు అష్యూరెన్స్ ఇవ్వకపోతే, కానీ మనకు ఇవ్వబడ్డ అష్యూరెన్స్ చాలా గొప్ప అష్యూరెన్స్ ఉంది. మనం అంటే పూర్తిగా నేనే చూసుకుంటాను అనలేదు, పూర్తిగా మీరే చేయాలనలేదు. ఆయన సావరణిటీ, మన రెస్పాన్సిబిలిటీ, రెండు డ్యూయల్ రోల్స్ ఉన్నాయి. మన చూపించిన నమ్మకత్వాన్ని బట్టి మనం తీసుకున్న స్టాండ్ బట్టి తగిన సహాయం అందిస్తాను అంటాడు.
మీతో ఏకీభవిస్తున్నాను సార్, ఏకీభవిస్తూ లోక 21:18 మీ తల వెండ్రుకలలో ఒకటైనను నశింపదు అంటున్నారు సార్. ఆయన
అబ్బాయి చదివా పై వచ్చింది కదా
పైన సార్, 21వ అధ్యాయం
ఎన్నో వచ్చిందో చెప్పేది 21:18
సార్. అంటే సేమ్ కాంటెక్స్ట్
17వ వచనంలో ఇలా రాయబడింది, నా నామము నిమిత్తం మీరు మనుషులందరి చేత ద్వేషింపబడదురు గాని మీ తల వెంట్రుకలో ఒకటైన నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణాలను దక్కించుకుందరు. శ్రీకాంత్ నీకు సమాధానం వచ్చిందా?
మీరు ఇప్పుడే మాట్లాడారు సార్, ఓర్పు ద్వారా విశ్వాసము, ఓర్పు, నిరీక్షణ ఇవన్నీ కూడా ఆయన రక్షకుడు, ఆయన మనల్ని ఇచ్చేస్తాడని మనల్ని చేయమంటున్నాడు గాని, ఆయన మీద నమ్మకం కలిగి ఉండమంటున్నాడు గాని, ఆయన చేస్తాడు ఇదేంటి చేయట్లేదు ఆ మాట అనగానే ఆయన చేస్తా అన్నాడు చేయట్లేదని నీరు గారిపోతారు కదా. విశ్వాసం అల్టిమేట్ గా మనల్ని కాపాడుతుంది. ఆయన మాట్లాడేది పరలోక రాజ్యంలో వెంట్రుకల గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాడు.
శ్రీకాంత్ నేనైతే ఏకీభవించట్లేదు, తను పూర్తిగా పరలోకానికి వెళ్ళాడు, ఈ వాతావరణం భూమి మీద కూడా వర్తిస్తుంది అంటున్నారు. శామ్యుయేల్ మాట్లాడు.
క్షమించండి, అదే పరలోకంలో ఆల్రెడీ ప్రొటెక్షన్ లో ఉంటాం, ఇంకా అక్కడ ఏం ఉండదు అన్నది సార్. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట ఈ భూమి మీద, అయినా ఆయన చెప్తున్న ఒక మాట యాడ్ చేస్తాను సార్ ప్లీజ్. ఇక్కడ భౌతికంగా అంటే కరువులు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, అవన్నీ జరుగుతాయి అంటూనే తర్వాత కుటుంబంలో ఈ లోకాల్లో మార్కులు కోట్ చేస్తారు సార్. కుటుంబంలో కూడా మీకు హింసలు వస్తాయి, సంఘంలో కూడా మీకు హింస వస్తాయి, అంటే ప్రతి చోట మీకు కష్టాలు వస్తాయి, దానికి మీరు ఓర్చుకోండి, మీరు నేను కాపాడుతాను మిమ్మల్ని అని ఆయన అంటున్నారు సార్. అందనాడు సార్.
ఖచ్చితంగా వాటి పూర్తిగా ఏమంటాము మనంతటా మనమే ఎదిరిది కాదు ఇది, కానీ మన పాట ఉంది, మనం స్టాండ్ తీసుకోవాలి, తప్పకుండా ఆయన సహాయం ఉంటుంది. మంచి మాట, లోకాన్ని సపోర్ట్ చేయడం కూడా బాగుంది. ఇంకేమైనా మాట్లాడుతుందా అండి? టైం
అయిపోయింది. ఇదే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో నోవాహు గురించి కూడా చెప్తూ, నోవాహు దినంలో పాపం బహుగా విస్తరించడాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత జలప్రలయంగా వస్తూ ఉన్నప్పుడు నోవాహు దేవుని మాట విని దేవుని చిత్తానుసారంగా జీవించడాన్ని బట్టి నోవాహు, నోవాహు కుటుంబం రక్షించబడింది. అంటే వారికి ఏ హాని
కాదు.
24:37 సార్, దాన్ని మనకి సాదృశ్యంగా యేసు ప్రభు వారు అక్కడ బోధలో చూపిస్తూ ఉన్నారు సార్. సో అలాగే ఇప్పుడు తమ్ముడు శామ్యుయేలు చెప్పినట్టు ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన ఎందు భయభక్తులు కలిగి నమ్మకంగా జీవించే వారికి శ్రమలు వచ్చినా ఆ శ్రమలలో కాపాడి వారిని ఖచ్చితంగా రక్షించుకుంటాడనేది నాకు అర్థం.
తర్వాత వచనాల్లో కూడా నోవాహు కాలంలో ఆయన ఎట్లాగైతే వాళ్ళని తప్పించాడో ఆయన తప్పించాడు, ఆయన వాళ్ళ చేత కట్టుకోమన్నాడు. నోవాహే ఆ శ్రమలో పూర్తిగా అంతా ఆయనే చేసుకోలేదు. నేను ఈ మాట మళ్ళా శ్రీగారిని జ్ఞాపకం చేసేది అంటే పూర్తిగా మన సహాయ శక్తులతో మనం పోరాడి గెలిచేది కాదు, మన ఒక అడిగేస్తే ఆయన దాన్ని తగిన సహాయం చేస్తూనే ఉంటాడు. ఆ మాట జ్ఞాపకం చేస్తున్నా
సార్. ఒక మాట సార్,
ఇప్పుడు 13వ వచనం కామెంట్ చదువుతున్నాను ఇక్కడ. వీళ్ళు మనం సహించడం ద్వారా ఇదే మాట అంటారు, అంతవరకు సహిస్తారు కాబట్టి వారికి విముక్తి లభిస్తుందని ఇక్కడ రాసిలేదు. విముక్తి అనే దాన్ని ఎవరు స్వయంగా సంపాదించుకోలేరు, పరిస్థితిని స్థిరంగా సహించినందుకు దొరికే ప్రతిఫలం కాదు విముక్తి. సహించేవారు దేవుడిచ్చే విముక్తి వారిలో పనిచేస్తూ ఉంది కాబట్టి, ఆయన వారిని క్రీస్తు నూతన సృష్టిగా చేశాడు కాబట్టి అలా నిలవగలుగుతారు. ఈ నిలబడటం సహించడం అన్నది స్వశక్తే కాదు దేవుని సహాయము అని అంటున్నారు. అంతవరకు తన నమ్మకాన్ని నిలబెట్టుకునేలాగా ఆయన వారికి శక్తినిస్తాడు. అంతవరకు నిలబడడానికి ఆయన శక్తినిస్తాడు. ఓకే, ఈ వచనం కోట్ చేశారు, చాలా బాగుంటది. నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తున్నాను గనక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ నా చేతులు అపహరింపడు. నా తండ్రి నాకంటే గొప్పవాడు కాబట్టి ఆయన చేతిలోంచి అపహరింపడు. సాతాను ఎంత పడగొడదామని ట్రై చేసినా ప్రభు మనకిచ్చే వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి ఆయన శక్తిని ఇస్తా నిలబెడతాం. ఆ మాటలు కూడా కమెంటేటర్స్ అంటున్నా. 14వ వచనంలో దేవుని రాజ్యం, దేవుని రాజ్య సువార్త, మనుషుల మధ్య దేవుని పరిపాలన ప్రకటిస్తూ మనుషులు దేవునికి విధేయులే ఆయన రాజ్యంలో ప్రవేశించండి పిలుస్తూ ఉంది కాబట్టి సువార్త. దేవుని రాజ్యంలోకి ఆహ్వానం తెలియజేసేది రాజ్య సువార్త అన్నారు. క్రీస్తు రాయబారుల పరిచర్య అంతట్లో దేవుని రాజ్యం గురించి ప్రకటించడం నేర్పించడం ప్రముఖ స్థానం వహిస్తుంది. ఈ మాట అంటాం, దేవుని రాజ్యాన్ని పక్కన పెట్టి భూలోక రాజ్యాన్ని చూపించడం కూడా అపోస్టసీ, భ్రష్టత్వాది కూడా. ఈ పని ఇంకా పూర్తి కాలేదు. ఈ లోకమంతటా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా కొన్ని ప్రదేశాలు, కొన్ని జాతులు శుభవార్త విననవి ఉన్నవి. ఆ అన్ని జనాలు విన్న తర్వాత యుగాంతం వస్తుంది. జనాలు అంటే యూదేతర ప్రజలని అర్థం. కాబట్టి ఇక్కడ సకల జనములు, సకల జనములు యూదులే కాదు అన్యులు కూడా, అందరికి సువార్త అందించాలి. శ్రీకాంత్ అన్నట్టుగా మన రెస్పాన్సిబిలిటీ, అందరికి సువార్త అందించాల్సిన బాధ్యత మనకుంది. యుద్ధాలు భూకంపాలు వచ్చినా రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే ప్రధానంగా ఆయన ప్రేమ, ఆయన దీర్ఘశాంతం. ఆ దీర్ఘశాంతం మనం నిద్రపోకుండా మనం పనిచేయాలి. ఆ మాటలు కమెంటేటర్స్ అంటా ఉన్నారు. సో మనం వచ్చిన ఇప్పుడు వచ్చిన డిస్కషన్ ముగించుకున్నాం. చాలా చక్కటి వాక్యాలు కోట్ చేశారు, అనీలు కోట్ చేశాడు, లోక 22:31. సిమోను పేతురు, ఆ సాతాను మిమ్మను పట్టి గోధుమ వల్ల జలించటకు మిమ్మల్ని కోరుకుంది గాని నేను నీ మనసు తప్పిపోకున్నట్లు వేడుకున్నా. అది ఆయన సహాయం, ఆయన కాపుదల మనం చూస్తున్నాం. ఓకే, నెక్స్ట్ మనం వెళ్లాల్సింది, కామెంట్ కూడా చదివేశాను. కాంటెక్స్ట్ మాట్లాడండి, అప్లికేషన్స్ మాట్లాడండి, సరిపోతుంది. కాంటెక్స్ట్ మాట్లాడతారా? స్టడీ టీమ్ అలాగే పార్టిసిపెంట్స్ కూడా అప్లికేషన్స్ మీరు చాట్ బాక్స్ లో తెలియజేయాల్సిందిగా మనవే. మీరు ఎప్పుడైతే అప్లికేషన్ రాయడానికి ఇష్టపడతారో మీ వాక్యాన్ని మీరు మీ హృదయానికి అప్లై చేసుకోగలుగుతారు. అది మేలు, ట్రై చేయండి. కాంటెక్స్ట్ మాట్లాడతారా? స్టడీ టీమ్ ఎవరో మాట్లాడరా? కాంటెక్స్ట్
క్రీస్తు తన రాకడ అంతము గురించి శిష్యులకు నేర్పిస్తున్న సందర్భం.
క్రీస్తు తన రాకడ గురించి, యుగాంతం గురించి శిష్యులకు బోధిస్తున్న సందర్భం కూడా మిస్ చేసాం అనిపించింది. ఇంకేమైనా యాడ్ చేస్తారా
సార్? వందనాలు సార్. ప్రభు శిష్యులు అడిగిన ప్రశ్నలకి చెప్తున్న సమాధానం.
అదే, ఏ ప్రశ్నలు ఏ సమాధానాలు? శ్రీకాంత్ యాడ్ చేసిన దానికి ఏమైనా యాడ్ చేస్తే యాడ్ చేయండి.
శిష్యులు అడిగిన 3 ప్రశ్నలకి సార్,
3 ప్రశ్నల్లో ఒకటి శ్రీకాంత్ మిస్ చేశాడు, చెప్పు.
ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు సూచనలు ఏమిటి? యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని 3 ప్రశ్నలు.
3 ప్రశ్నలు ఇవి అన్న మాట దగ్గర యెరూషలేము,
యెరూషలేము దేవాలయము రాతి మీద రాయి ఉండకుండా
పతనం, యెరూషలేము దేవాలయం యొక్క పతనం, లేకపోతే యెరూషలేము పతనం, ఆయన రాకడ, యుగ సమాప్తి గురించిన ప్రశ్నలకు ఆయన చెప్తున్న సమాధానం. అందులో మనం చదివిన 14 వచనాల్లో యుగాంతము ఉంది. సరే, ఆ 3 కవర్ అవుతున్నాయి కాబట్టి అట్లా తీసుకుంటే సరిపోతుంది. యెరూషలేము పతనం, యుగాంతం, ప్రభు రాకడ గురించిన ప్రశ్నలకు ఆయన చెప్తున్న సమాధానాలు అని రాసుకుంటే సరిపోద్ది మనకు కాంటెక్స్ట్ కింద. రైట్, అప్లికేషన్స్ మాట్లాడాలి. శామ్యూయేల్, నీ అప్లికేషన్ మాట్లాడతావా?
సార్ వందనాలు సార్. సువార్త ప్రకటించే బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను సువార్త ప్రకటించే విషయంలో ఇంకా ముందుకు వెళ్ళాలని అన్వయం.
సువార్త ప్రకటించాల్సింది, ప్రకటిస్తాను, మంచి మాట. తర్వాత నెహమ్య. శామీర్ నా ప్రశ్న ఏంటంటే, ఒక మాట శామీర్ నా ప్రశ్న ఏంటంటే, సువార్త ప్రకటిస్తాను అన్న మాట బాగుంది, ఎస్ఎఫ్జేలో సువార్త ప్రకటించట్లేదు, రెండు పోలీస్ కానిస్టేబుల్ గా నువ్వు సువార్త ప్రకటిస్తే నీకు ఇబ్బంది అవుతుంది, అయినా ప్రకటిస్తానంటావా?
ప్రకటిస్తాను సార్, దేవుడు నాకు అంటే ఆ విసులు వాటిస్తున్నారు, అట్లా వాడుకుంటున్నారని కూడా నాకు కన్ఫర్మేషన్ ఉంది
సార్. స్టార్ట్ చేసావా?
అంటే వ్యక్తిగతంగాను అలాగే చర్చిలో కూడా నేను సేవ చేస్తున్నాను సార్. మా సంఘం
బాబు సువార్తకి చర్చికి
సార్, వ్యక్తిగత సువార్త కూడా నేను చేస్తున్నాను సార్ అంటున్నాను సార్.
రెండో పాయింట్, వ్యక్తిగత సువార్త అన్న మాటే తిరుగులేదు. నేను మా చర్చిలో సేవ చేస్తున్నానని చెప్పి సువార్త కనెక్ట్ చేసావు. నీకు సువార్త డెఫినేషన్ బిల్లులో కరిగ్మా సువార్త ఏంటో ఇవన్నీ తెలుసు కదా అని అడుగుతున్నాను.
ఐడియా ఉంది సార్, అంటే రెండు చెప్తున్నాను సార్. నేను ప్రాబ్లం అన్నారు కదా, సో అది దేవుడిచ్చిన సులభాటును బట్టి నేను ఇట్లా దేవుని సేవ చేస్తున్నానని చెప్తున్నాను.
ఈవెన్ ఏ రకమైన వ్యతిరేకత అయినా వ్యక్తిగత సువార్త దగ్గర అడ్డు కాదు. ఎస్ఎఫ్జేలో వ్యక్తిగత సువార్త చెప్పదు, దానిలా గ్రూప్ గా ఓపెన్ గా అది మంచిది కాదు, ఇబ్బంది అవుతుంది అన్నాం. కానీ సువార్త వ్యక్తిగతంగా చేయొచ్చు, రిలేటివ్స్ ద్వారా చేయొచ్చు, ఫ్రెండ్షిప్ ద్వారా చేయొచ్చు. ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాను. యా థ్యాంక్ యూ సామ్య. తర్వాత రహమ్య.
అసలు నా అప్లికేషన్ ఏంటండి, నాకు ఇవ్వబడిన పోర్షన్ లో మూడు అలర్ట్నెస్, మెలకుగా ఉండాలి, మోసపోకుండా చూసుకోండి, అది ఆత్మీయ విషయము. అలాగే రిమైండింగ్ కింద అన్ని కూడా ఇవన్నీ జరుగుతాయి, బి అలర్ట్, అయితే మోసపోకుండా చూసుకోవాలి విషయాన్ని నేను అప్లికేషన్ తీసుకుంటానన్నా. ప్రతి బోధ విషయంలో బి అలర్ట్ గా ఉండాలన్నది చెప్తున్నాను, దాన్ని అప్లికేషన్ చూసుకోవాలి.
బోధ విషయంలో జాగ్రత్త కలిగి ఉంటాను, బాగుంది అప్లికేషన్. తర్వాత విజయ్.
సార్, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దేవుని వాక్యంలో స్థిరంగా ఉండి ఆ ప్రేమతో జీవిస్తూ చివరి వరకు క్రీస్తుకు నమ్మకంగా నేను జీవించాలని తీర్మానం.
ఒకటి చెప్పు, చాలా చెప్పావు కానీ ఒకటి చెప్తే రాసుకుంటా.
దేవుని ప్రేమను కలిగి చివరి వరకు క్రీస్తును అనుసరిస్తూ నమ్మకంగా జీవిస్తా సార్.
ఎన్నో వచ్చిన అది ఏ వచ్చిన మీద ఆధారం చేసుకుని తీసుకుందాం.
మరి ఒకటి 14 వచ్చిన సార్, అంటే అంతం వరకు అంటే సహించాలి అని అంటే
అంతవరకు సహిస్తావు. ఓకే, ఇంకా
13 వచనంలో ప్రేమ, దేవుని ప్రేమను కలిగి
ప్రేమ కలిగి ఉంటావు. అందుకే మీరు అన్ని తీసుకోండి కానీ మాకు ఒకటి చెప్పండి చాలు, అన్నిట్లోనూ టాప్ ఇది మాకు ఈ పాఠంలో ఈ రోజు స్టడీలో ఇది నన్ను మార్చింది, ఇది నన్ను ఆలోచింప చేసింది అనుకున్న ఒక్కడే చెప్పండి. మీరు 12-14 వచ్చింది, 14 అప్లికేషన్ తీసుకోండి, నాకు సంబంధం, నాకు ఒకటి చెప్తే చాలు.
అన్నా పర్సిక్యూషన్ సఫరింగ్ నా పోర్షన్ అన్నా, దేవుడు అంత మాత్రాన నేను దేవుని చేత విడబడినట్టు కాదు, కాబట్టి నేను అదొకటి తీసుకున్నాన్న. కాబట్టి అంత్యకాల సూచనల మధ్య సహనం కలిగి సువార్త కొరకు ఆయన పిలుపు కొరకు నిలబడాలనేది నా అప్లికేషన్ అన్నా.
అర్థం కాల, మళ్ళా చెప్పు. అంటే నాకు కావాల్సింది ఏంటి, నేను రాసుకోగలిగినట్టుగా 2 ముక్కల్లో చెప్పాడు.
శ్రమలు మరియు వేదనల మధ్య నేను సహనంతో సువార్త సేవకు క్రీస్తు పిలుపు నిమిత్తం నిలబడాలనేది నా అప్లికేషన్ అన్న.
ఓ, శ్రమల మధ్య కూడా సువార్త చేస్తాను అంటావు. చూద్దాం మీ అగ్రికల్చర్ లో ఎంత బాగా పరిచర్య బాగా జరుగుతుందో, ఎంతమందిని విశ్వాసం కాని వాళ్ళు తీసుకొస్తారో చూద్దాం. చక్కటి అప్లికేషన్ తీసుకున్నారు,
ఇప్పటిదాకా నేను ఎవరిని కూడా నాన్ క్రిస్టియన్స్ రావడం చూడలేదు. నాన్ క్రిస్టియన్స్ ని ఎలా తీసుకొస్తారు చూద్దాం. మీ అప్లికేషన్ నెరవేరాలన్నది ప్రార్థన. మీరు ఇది చెప్పడం కోసం చెప్పేసి మర్చిపోకుండా రాసుకోండి, ప్రార్థన చేసుకోండి. అవసరం కూడా ఎరగిన వాళ్ళని రక్షణలో నడిపించడం కూడా అవసరం. ఆ మాట చదువుతా ఉన్నా అని
నా ప్రేమ చల్లారిపోకుండా చూసుకుంటాను.
ప్రేమ చల్లారిపోకుండా చూసుకుంటాం. ఎవరి మీద ప్రేమ? సుష్మా మీద? సుమానా? పేరేంటి అమ్మాయి పేరు? సుమా. సుమా మీద ప్రేమ
కాదండి, ప్రేమ అన్నారు కానీ దేవుని ప్రేమ అని.
దేవుని పట్ల, సహవాసం పట్ల ప్రేమ. ఓకే బాగుంది. రమాదేవి గారు
సర్ప్రైజ్ లేదు సార్. దేవుని నమ్మిక ఎలాంటి శ్రమలు పరిస్థితులు ఎదురైనా సహిస్తూ అంతం వరకు నమ్మకంగా జీవించాలని తీసుకున్నాను సార్.
శ్రమల్లో నమ్మకంగా ఉండాలన్నది ఉంటాను అన్నది అప్లికేషన్. శ్రీకా
సార్, ఇప్పుడు అన్ని బాగున్నప్పుడే ఏం పని చేయలేకపోతున్నా, ఏదో వంకలు చెప్తున్నా, ఏదో శ్రమలని చెప్తున్నా. నిజమైన ఈ శ్రమలన్నీ, యుద్ధాలన్నీ వస్తే, వేదనలు వస్తే చేయలేము కదా. అలాంటి పరిస్థితుల్లో పడిపోయే అవకాశాలు ఉంటాయి కదా, ఇప్పుడే సరి చేసుకుందాం అని భావిస్తున్నాను సార్. వందనా.
అనుకూలంగా ఉన్నప్పుడు ఇప్పుడే బాగా చేయాలి అన గ్రహింపులోకి. ఇవన్నీ భయంకరమైన మాటలు చదివాం కాబట్టి బాగుంది. రాజేశ్వర గారు
అన్నా ప్రైజ్లాడన్నా. అంతవరకు నమ్మకంగా ఉండాలండి. సరే,
అంతవరకు నమ్మకంగా ఉండాలి అన్నది పాఠం, అప్లికేషన్ కాదు అది.
అన్నా ఏ పరిస్థితులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా నమ్మకంగా ఉండాలన్నా, అంటే సహిస్తూ ఉండి.
ఉంటాను ఉండాలి అన్నది ఏమో పక్కన చెప్పడం, ఉంటాను అనడం మనసు చెప్పుకోవటం. ఉంటాలి ఉంటానన్నది మనకు మనం చెప్పుకోవటం.
ఉంటానన్నా.
అట్లాగే అందరు అయిపోయింది. చాట్ బాక్స్ లో ఏమైనా అప్లికేషన్స్ ఉంటే ఒక్కసారి చదివేస్తాను. టైం చాలా అయిపోయింది, ఎందుకు కొంచెం టైం దాటి వెళ్ళిపోయాను. చాలా చక్కటి అప్లికేషన్ పెట్టారు, చదువుతాను వాళ్ళ కోసం కూడా, ప్రార్థన చేయడం కోసం. ఆ ప్రేమను చల్లారిపోకుండా అంతవరకు సహించాలని అనుమయించుకుంటున్నాను దీవెన గారు. తర్వాత ప్రేమ చల్లారిపోకుండా అంతవరకు సహించి ఇతర లక్షణ మార్గం నడిపిస్తాను కళ్యాణ్ ప్రసాద్ గారు. పరిస్థితిని చూసి కాదు, వాక్యాన్ని చూసి జీవితాంతం దేవుని సేవ చేస్తాను, వాక్యాన్ని చూసుకుంటూ సేవ చేస్తాను. రాధ గారు రాజా అబద్ధ బోధల ద్వారా ఎవడునూ నన్ను మోసపరచకుండా చూసుకుంటాను, బోధ విషయంలో శ్రద్ధగా ఉంటాను. బాగుంది. దేవుని వాక్యంలో స్థిరంగా ఉంటాను, తప్పుడు బోధలకు మోసపోకుండా ప్రతిరోజు బైబిల్ చదువుతాను, అసెంబ్లీ డైరీ తప్పకుండా రాస్తాను. చాలా మంచి అప్లికేషన్. ప్రేమ చలారిపోకుండా అంతవరకు సహించే విధంగా స్థిరపరుస్తారని ఆశిస్తున్నాను యేసుమణి గారు. ఓకే ఇజ్రాయేల్, ఓకే జయరామ్ గారు మోసపోకుండా వాక్యం బట్టి మానేయారు. బయట లోపల నుంచి వచ్చే అభ్యంతరాలలో సైతం అంతవరకు సహించి రక్షణ కాపాడుకుంటాను. ఓకే ఓకే బాగుంది. సువార్త ప్రకటించాలి స్వామి. అప్లికేషన్స్ బాగున్నాయి. ఒకరు సమయం తీసుకుని స్టడీ టీమ్ నుంచి అప్లికేషన్ తీసుకున్న పార్టిసిపెంట్స్, స్టడీ టీమ్ సభ్యులు అందరిలో ఈ మాటలు ఫలించినట్టుగా క్లుప్తంగా ఒకరు ప్రార్థించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. స్టడీ టీమ్ త్వరగా ప్రయత్నం చేస్తారా?
మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నిన్నటి దినాన, ఈ రోజు దినాన మీరు ప్రత్యేకించి ప్రభా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. నిజమే శిష్యుల మాదిరిగా మేము కూడా అయ్యా తండ్రి ఇంకా అనేక సందేహాలతో నీ రాకడా యొక్క ఉద్దేశాలను నాయన తండ్రి అంతం యొక్క యుగాంతం యొక్క తండ్రి ఉద్దేశాలను మర్చిపోయిన వారిలాగే అనేక మార్లు వింటున్నా సరే వాటి అందు ఏమాత్రం భయభక్తులు లేని వారిగా నిజంగా వాటిని అయా మా మనసులో తలపోచుకుంటూ జీవించాలి. మేము మరొకసారి వాటిని దృష్టిలో పెట్టుకుని మా ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలని మెలకులోకి మమ్మల్ని నడిపించే ప్రభా నీకు వందనాలు నాయన తండ్రి. 2 దినాలు ప్రభా చక్కగా ప్రతి ఆయా తండ్రి కాంటాక్ట్స్ లో ఎక్కడ బయటకు వెళ్లకుండా మీరు నడిపించిన విధానాన్ని బట్టి సమాధానాన్ని బట్టి ఏక మనసును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. అన్ని విషయాల్లోనైనా మీరు మాకు సహాయం చేశారని నమ్ముతున్న విశ్వాస పరిమాణాల్లో మేము ఏ రీతిగా ఉన్నామో నాయన ఇప్పటికే మేము ప్రభా నిందన అవమానాలతో ప్రభా నాయన ఒకరినొకరు అయా తండ్రి హెచ్చించుకోవడానికి బదులుగా ప్రభు అప్పగించుకునే స్థితిలో మేము ఇప్పటికే ప్రభు విశ్వాసులుగా ఉండి నేరికి కూడా మేము ఆ స్థితిలో ఉన్నాం. అయా తండ్రి నాయన అవిశ్వాసానికి నాయన గుర్తుగా ప్రభు పడిపోవడానికి నాయన తండ్రి మేము సిద్ధంగా ఉన్నామని ప్రభాయన మళ్ళొకసారి మీరు మమ్మల్ని హెచ్చరించారు. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా తండ్రి రాజ్యంలో మేము ఉండాలి నాయన, దానికి నాయన మీరు తప్ప మాకు వేరే దిక్కు లేదని ప్రభా మరొకసారి మీ పాదాలు పట్టుకుంటున్నాం, మీ సహాయం కోసం అర్థిస్తున్నాం. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని బలపరచండి, మాకు మీరు తోడై ఉండండి ప్రభా. అయా తండ్రి చక్కటి వాక్యాన్ని నాయన అబద్ధ బోధనలు ఎక్కడా పడిపోకుండా మీరు ఇచ్చిన సహవాసాన్ని బట్టి కూడా వందనాలు. వాక్యం నేర్పిస్తున్నారు, నేర్చుకున్న వాక్యాన్ని జ్ఞానం కోసమే కాక మా జీవితాలు మార్చుకోవడానికి నాయన రాజ్యానికి నేను వారసులు అవడానికి మమ్మల్ని ప్రభా బలపరిచి స్థిరపరచమని ప్రార్థిస్తూ విన్న వాక్యం నాయన మా హృదయాల్లో స్థిరపరచండి, ముద్ర వేయండి. వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు, మీ కాపుదలను బట్టి, మీరు ఇచ్చిన నాయన తండ్రి అయా అనుకూల పరిస్థితులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ నడిపించిన బిడ్డల్ని నాయన టీంని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని అలాగే రెస్పాండ్ అయిన చాట్ బాక్స్ లో రెస్పాండ్ అయిన ప్రతి బిడ్డని వాళ్ళ ఆసక్తిని బట్టి మీరే వారిని అయా తండ్రి దీవించి ఆశీర్వదించమని చిన్న ప్రార్థనను నా ప్రభు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామం అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. వందనాలు సార్.
ఆమేన్. సమయం తిరిగి అధ్యక్షులు గప్ చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ.